Aquí lo vemos en el centro. మీకు అర్థం అవకపోతే సాధన అర్థం అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోకపోతే సాధన కష్టపడిపోతున్నారు. అంటే ఎంత ఎక్కువ మీరు కష్టపడతానంటే అంత అర్థం మీకు తక్కువైంది అనమాట. మీరు ఎంత ఎక్కువ కష్టపడతానంటే అంత అర్థం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు భగవద్గీతలు ఇప్పుడు అమ్మగారు పాటలో కూడా పాడారు, కామం గురించి, క్రోధం గురించి, లోకం గురించి. మీకు భగవద్గీతలు కూడా ఎప్పుడెప్పుడు వస్తున్నాయి కదా, ఈ పుస్తకంలో మీకు భగవంతు శ్రీ చెప్పిన మాటలు కూడా ఎప్పుడు మీకు వస్తున్నాయి. మనిషికి కామం వస్తాం అనుకోండి, అది మనం అనుకున్న కామం ఎలా పోతుంది? మీకు చెప్పిన కోపం వస్తుందా ఇంటికాడ? వస్తుంది. కోపం వస్తుంది కదా, వస్తుంది. ఆ కోపం మీరు అనుకోండి, ఎప్పుడు ఉండిపోవాలి కదా మీరైతే, అది మీరు వచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది. అది కోపం మీరే అనుకోండి, కోపం వస్తాను మీకు వెళ్ళిపోతాను. అది నిజంగా మీరు అనుకోండి, నిజంగా మీకు వెళ్ళదు. అది మీరు కాని దాన్ని తీసుకొచ్చాడు, కూర్చోబెట్టుకుని దాన్ని మళ్ళీ జయించడానికి సమస్య పెట్టుకుంటున్నారు. మీరు జయించడానికి అది మీరు అయితే కదా, అసలు మీకు ఇంటిలో ఎప్పుడో గొప్ప కోపం వస్తుంది. ఆ కోపం మీరు అనుకోండి, కోపం మీరైతే అది ఎందుకు పోతాం? అది కోపం మీరైతే ఉండిపోవాలి కదా 24 గంటలని. 24 గంటలు 300 రోజులు మీరు మరణించే వరకు, మిమ్మల్ని శ్మశానాన్ని తీసుకెళ్లే వరకు కోపం అలా ఉండిపోవాలి. ఎంత కోపదారికైనా అలా ఉండాలి కదా. ఏదో గంటలో బరెస్ట్ అవుతారు, గంటలో మామూలు నార్మల్ స్టేట్కి వచ్చేస్తాడు. బికాజ్ ఇట్ ఇస్ నాట్ రియల్ స్టేట్. అలాగే కామాన్ని కూడా తీసుకోండి, అది కూడా నిజం కాదు. కామం కనుక న్యాచురల్ స్టేట్ అయితే అది పెర్మనెంట్గా ఉండాలి. అదే కామం కూడా నిజం అనుకోండి, నిజం అయితే ఎప్పుడు ఉండిపోవాలి. అది కూడా మనం మైండ్లో ఒక వికారం కింద పడుతుంది, వికారం కిందకి పోతుంది. అది నిజాలు కాదు, మనసులో వచ్చే డిస్టర్బెన్స్, అది మైండ్లో మీకు వచ్చే డిస్టర్బెన్స్. అది అది నిజమైతే ఎప్పుడు పెర్మనెంట్గా ఉండిపోవాలి మీకు. అది మీరు నిజంగా కామం అనుకోండి, అది మీరు నిజంగా లోభం అనుకోండి, మీరు నిజంగా కోపం అనుకోండి. మీరు ఆత్మను భగవంతుడు ఎందుకు చెబుతాడు? మీరు ఆత్మను చెబుతున్నాడు కానీ కామాన్ని చెబుతాడు కదా. నిజంగా మీరు కామం అనుకోండి, కామాన్ని చెబుతాడు. ఇది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్. మీరు అది కాదు, అది కాదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు? నీకు ఈ మూడు కూడా పెద్ద గేట్లు అని చెప్పాడు. కామం, క్రోధం, లోభం కూడా నరకానికి వెళ్ళటానికి, ఏ నరకానికి తీసుకెళ్తున్నాయి, నరకానికి వెళ్ళటానికి పెద్ద గేట్లు. ఈ మూడు మనలో ఉన్నాయనుకోండి, అనుకోండి ఈ మూడు మనలో ఉన్నాయనుకోండి, అంటే మనకు నరకం వచ్చేస్తుంది అనమాట. భగవంతుడు చెప్పి దీన్ని సాక్షి ఎందుకు మనకి? మనకి దీనికి పేదర సలహాకి వెళ్ళక్కర్లేదు. పేదర సలహాకి వెళ్ళి కేసు నెగ్గుతున్నా ఓడిపోతున్నాను, మనం 5 రూపాయలు ఫీజు ఇచ్చి పేదరని అడగట్టారు, అక్కర్లేదు. కామన్ సెన్స్ విషయం. కామం ఉంటే నీకు, క్రోధం ఉంటే, లోభం ఉంటే అవి నీకు నరకానికి ద్వారాలు, అవి నరకానికి తీసిపోతాయని న్యాచురల్గా చెబుతున్నాడు ఆయన, భగవంతుడు చెప్పాడు. అయితే మనకు ఉన్నాయా లేదా అని, అయితే వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. ఒకసారి ఉన్నామన్నా ఉంటాలి, ఇది అవి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు అవి వస్తున్నాయి, జ్ఞాపకం అది ఇష్టమైన పోతున్నాయి. కోపం మనకు చెప్పు వస్తుందా? చెప్పురాదు. ఒకసారి మనకు దాని అంతా అది పోతాను. అవి నేను అడిగితే ఇవన్నీ లగ్జరీస్, ఇవన్నీ భోగాలు. కామం, క్రోధం అనేది ఇట్ ఇస్ అవర్ న్యాచురల్, ఇట్ ఇస్ నాట్ అవర్ న్యాచురల్ స్టేట్, ఇట్ ఇస్ నాట్ అవర్ నార్మల్ స్టేట్. కోపం ఎవరికి వస్తుంది? అన్ని రకాలుగా బాగున్నోడికే కోపం వస్తుంది. ఇవి పోటం తిండి, నువ్వు పోటం తిండి అనేది ఎవరికైనా కోపం రావడం మీరు చూశారని? బికాజ్ ఇట్ ఇస్ లగ్జరీ. మీరు సినిమాకి వెళ్తే ఎటువంటిది మీకు కోపం రావడం కూడా వెళ్తాను. ఏమండి, తిండి కోసం బాధపడేవాడు సినిమాకి గురించి ఆలోచిస్తాడు? అసలు ఆలోచించడం అంటే మీకు అన్ని విధాల సదుపాయంగా ఉన్నప్పుడు మీకు కోపం వస్తాను. మీకు ఇంటికా ఇబ్బందిగా ఉంటుంది అనుకో, బయట బేపాపం చూడండి, భేదవాడు చెప్పిన మీరు కోపం రావడం చూశారు? ఎక్కువ ధనవంతుడికి కోపం వస్తా ఉంటుంది, భేదవాడు చెప్పిన మీరు అంత కోపం వచ్చినా కానీ పాపం అలా అణించుకున్నా అలా అణించుకుని ఉంటాడు. సాగుతుంది మరి వాడికి సాగదు. అంటే ధనవంతుడికి కోపం వస్తుందంటే అది సాగు, అది అలాగే అది భోగం అనమాట. అంటే ఏంటి, వాడు దూరం అయిపోతున్నాడు వాడు. ఇప్పుడు మీకేమిటి, జనరల్గా మీరందరూ భక్తి పరులే, మీరు భక్తి పరులు కాదని అనుకుంటున్నారు. మీరు సహజంగా మీరు అందరూ భక్తులు, మీరందరూ జ్ఞానులే. కానీ మీ అందరం జ్ఞానులు కాదని మీరు అనుకుంటారు అనుకోండి, అది కూడా అబద్ధం. మీరు అనుకోవడం ఎలా, మీరు అనుకుంటే ఎలా కూరుతుంది? మీరు అనుకోకపోయినా మీరు జ్ఞానులే. ఒకవేళ మాకు జ్ఞానం లేదు, మేము జ్ఞానం కాదని మీరు అనుకుంటారు అనుకోండి, అయినప్పటికీ మీరు జ్ఞానులే. అయితే ఎందుచేత మీకు అది అనుభవంలోకి రావటం లేదు? అప్పుడు కోపం వస్తుంది, కామం వస్తుంది, చిరాకు వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే మీకు సహజంగా ఉన్న భక్తిని చెడగొట్టేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరేం అక్కడ చెరువు ప్రశాంతంగా ఉందనుకోండి, ఆ చెరువు ప్రశాంతంగా ఉన్న చెరువులో గడ్డ అయింది మీకు, ఇది మీరు పెట్టుకెళ్ళి కిరటాలు వచ్చేస్తాయి, లేదా కింద ఉన్న బురద పైకి వచ్చేస్తాయి. అయితే ఆ కెరటాలు రావడం ఆ చెరువుకి సహజ స్వభావం కాదు. గాలి వచ్చినప్పుడు కెరటం వస్తుంది, లేదా మీరు విపరీతంగా గాలి వచ్చినప్పుడు కెరటం వస్తుంది, మీరు గడ్డేస్తే కెరటం వస్తుంది. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ చెరువు. అదేంటి, మీ స్వరూపం జ్ఞానే, ఈ మీ స్వరూపం భక్తే. మీరు భక్తి, మీరు భక్తి లేదనుకోండి, మీ భక్తి స్వరూపం మీ భక్తి. అయితే ఏమిటి మీకు ఇప్పుడు మన ఇంటికి మనం ఈ డిజైర్స్ రావటం వల్ల, ఈ డిస్టర్బెన్స్ రావటం వల్ల మనం భక్తికి దూరంగా ఉన్నాము, జ్ఞానానికి దూరంగా ఉన్నాము అని అనిపిస్తాను. అంటే ఏమిటి, మీరు మటుకి మీకు వచ్చే కామం కానీ, మీకు వచ్చే కోపం కానీ, మీకు వచ్చే ద్వేషం కానీ, మీకు వచ్చే అసూయ కానీ, మీకు వచ్చే మళ్ళీ కుందేలు చెబుతూ ఉంటారు చూడకుంటుంది, ఈ కుందేలు చెప్పే స్వభావం ఉన్నాయా, అన్నీ కూడా మీ మనసులో పుట్టి వికారాలు అవి మీ కాదు, మీరు భక్తులే. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు, ఒకవేళ మీ కుందాలు చెప్పే స్వభావం ఉండొచ్చు, ఉన్నది మీరు కాదు, అది మీరు విడదీసుకున్నారు. అక్కడ మీరు సబ్జెక్ట్ విడదీసుకోకుండా మానేసి నేను సాధన చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, ప్రాణాయామం చేస్తున్నానంటే నేను సాధన చేస్తున్నాను, కోటి సంవత్సరాలు చేసి తమలేదు. కృష్ణుడు కామాన్ని జయించు, కులాన్ని జయించు, లోభాన్ని జయించా, మూడు నరకాన్ని తీసుకెళ్ళిపోతాను, మా అబ్బాయి 18 అధ్యాయులు ఆయన ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు చెప్పాడు, ఇదో పాఠకం చెప్పాడు ఆయనకి. ఇప్పుడు రిపీట్ రిప్యుటేషన్ కూడా ఉంటుంది, ఒకసారి ఆయనకి ఒకవేళ మర్చిపోయి చెబుతున్నాడు, ఇన్నిసార్లు అనిపిస్తుంది, ఆయన మర్చిపోయి చెప్పడం కాదు, మనకి ఏదో రకంగా బుర్రకెట్టించడం కోసం అంత చేపట్టు. అయితే మీకు అర్థం వరకదా, మూడు చేయి ఎలా వస్తున్నాయి, అవి మనకి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి అని మీకు అర్థం అవ్వాలి కదా. ఒకవేళ మీకు కోపం వచ్చినది మీరు కాదు, కామం వచ్చినది మీరు కాదు, ఒక లోభిత్వం వస్తుంది అనుకోండి మీకు ఎప్పుడైనా, అది మీరు కాదు, లేదా కుందా చెప్పే శోభం మీరు ఉందనుకోండి, అది మీరు కాదు, మీరు అందరూ భక్తులు. ఇప్పుడు జ్ఞానం లేదు. ఇప్పుడు మనందరూ ఏమనుకుంటున్నాం, పుట్టాం, పెరుగుతున్నాం, చచ్చిపోతున్నాం. అంటే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి మనకి, శరీరం నేననుకునే భావన మాలో ఉండిపోయింది, శరీరం నేననే భావన మనకి స్థిరంగా ఉండిపోయింది. స్థిరంగా ఉండిపోవటం వల్ల నేను పుట్టాను. ఎవరు పుట్టారు శరీరం పుట్టింది, నేను ముసలాన్ అయిపోయానండి అంటారు. ఎవరు అయిపోయారు ముసలుడు, ఆత్మ ముసలు అయిపోయింది ఏమండి, నేను ముసలాన్ అయిపోయానండి అంటాడు. ఎవరు ముసలు, శరీరం ముసలుడు, నేను చచ్చిపోతున్నాను, గంటకాలం జీవించనండి, నేను చచ్చిపోతున్నాను. ఈ మాటలు అన్నింటిలో అజ్ఞానం కనిపిస్తాను, ఇంకా ఈ మాటలు చెప్పేటప్పుడు కూడా వాడి జ్ఞానే, కానీ వాడి శరీరం నేననే భావన వాడికి ఉండ కాబట్టి హృదయంలో అంటే ఆ మాటలు వస్తాను అంటే శరీరం నేననే భావంలో చూడ తలంపు పుడతాను, తలంపులోంచి ఇది వస్తుంది, తలంపు ఇది నాటి న్యాచురల్ ఇస్తే ఇప్పుడు నుంచి నేను మరణిస్తున్నాను, నేను ముసలివాణ్ణి అయిపోయాను, నేను భేదవాణ్ణి అయ్యాను, నేను ధనవంతుని అయ్యాను, నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, ఇవన్నీ దేహభావం. అంటే దేహం నేననే భావంలోంచి నీకు అన్నీ వస్తున్నాయి, ఇటువంటి వికారాలన్నీ పుట్టుకొస్తాను. చూడండి, మనం అనుకుంటాం ఆ మనిషికి అహంకారం ఎక్కువ అండి, ఆ మనిషికి అహంకారం ఎక్కువ అనుకున్నాడు, వాడు అహంకారం కాదు, వాడు అప్పుడు కూడా వాడు అహంకారం కాదు, వాడు జ్ఞాని లేదు, వాడు కాదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఏమని చెబుతున్నారు, ఏమైనా సాధన చేస్తున్నామండి, ఏమి తెమలటా లేదండి అంటారు, ఏమి కలిసి రావటం లేదు, ఏం సాధన చేస్తున్నామండి, చేస్తున్నాం సాధన కానీ ఏమి ఫలితం కనిపించడం లేదు. మీ శరీరానికి ఎంత వయస్సు, మీ శరీరానికి 60 ఏళ్ళు 50 ఏళ్ళు వయస్సు, మీ లోపల ఉన్న మాయకి ఎంత వయస్సు మరి, కానీ మీ శరీరానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు ఉంది, కొన్ని 50 ఏళ్ళ నుంచి మీరు సాధన చేస్తున్నారు, మీ లోపల ఉన్న మాయకి ఎంత వయసు ఉంది, కొన్ని మీ శరీరం ముసలు అవుతుంది కానీ మీ లోపల ఉన్న అజ్ఞానం ముసలు అవుతుందా, మాయ ముసలు అవుతుంది. పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తుంటే వీళ్ళు చచ్చి ఊడిపోయిన అల్లరి చేసేస్తున్నారు, ఊరికి అంటే మాట వచ్చుకుంది, వాళ్ళు చస్తారనుకోండి, వాళ్ళ లోపల ఉన్న మాయ చావదు, వాళ్ళ లోపల ఉన్న అజ్ఞానం చావదు. అజ్ఞానం అంటే ఎలా ఉంటుందండి, అజ్ఞానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా, అజ్ఞానం భగవంతుడు చెబుతున్నాడు, అజ్ఞానాన్ని పోగొట్టుకోండి, ఋషులు చెప్పారు, మరి వేద పండితులు చెప్పారు, అందరూ చెప్పారు, అజ్ఞానాన్ని పోగొట్టుకోండి, అజ్ఞానాన్ని పోగొట్టుకోండి. మీరు ఎవరైనా చూసారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అజ్ఞానం ఎలా ఉంటుంది, అజ్ఞానం ఏంటి, మీకు వచ్చే తలంపుల రూపంలో వస్తున్నాయి చూడండి, మీ మనసులో వచ్చే వికారాలు, అది ఆ అజ్ఞానం లోపల ఉన్న అజ్ఞానమే ఆ తలంపుల కింద వస్తుంది, అదే అజ్ఞానం. మీకు లోభం లోభిత్వం వస్తామనుకోండి, కామం వస్తామనుకోండి, క్రోధం వస్తామనుకోండి, చిరాకు వస్తామనుకోండి, ద్వేషం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ లోపల నుంచి అజ్ఞానంలోంచి ఎన్ని వస్తాయి, ఇవన్నిటిని తీసేయండి, అజ్ఞానం పట్టాలి అక్కడ పోతుంది, ఎన్ని వచ్చి అజ్ఞానం ఉంది కాబట్టి ఎన్ని వస్తున్నాయి. మీరేంటి వీటిని వదిలేసి మీకు వచ్చే తలంపును వదిలేసి అజ్ఞానం కోసం ఎక్కడైనా ఉందేమో అజ్ఞానం వెతుకుతున్నారు, అది బయట ఉంటే కదా మీకు కనపడటం కోసం వస్తుంది, బయట లేదు అయ్యాడు మీ తలం, అజ్ఞానం మీ అజ్ఞానం, మీ లోపల ఉన్న అజ్ఞానం మీకు తలంపు రూపంలో వస్తుంది. నా అజ్ఞానం నాకు తలంపు రూపంలో వస్తుందన్న సంగతి మీకు తెలుసుకోవటం మానేసి మీరు ప్రకృతిని వెతుకుతున్నారు, ఈ అజ్ఞానాన్ని ఎలా జీవించాలి, ఎక్కడ ఉంది, ఎక్కడ నరసాపురం ఉందా, భీమవరం ఉందా, ఒకరి తిరుపతి వెళ్ళిపోతున్నామో, తిరుపతి వెళ్తే అరుణాచలం పోతున్నామో, అరుణాచలం మరి లేకపోతే అరుణాచలం వెళితే అజ్ఞానం పోతున్నామో, ఎలా అనుకుంటుంది, ఎక్కడ పోతుంది, అది మీ లోపల ఉంది, తలంపు రూపంలో నీ కోపం వచ్చింది అనుకోండి, నీ కోపం ఎలా వచ్చింది చెప్పండి, ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా కోపం తెచ్చుకోండి ఇప్పుడు చూద్దాం, కోపం వస్తుంది ఎలా వస్తుంది చూపించండి, అది ఏది నీకు ఎలా వస్తుంది కోపం, నేను కోపాన్ని అని చెబుతుంది, అది తలంపేది, నీ తలంపే కోపం, నీ తలంపే కామం, నీ తలంపే లోపిత్వం, నీ కుందాలు చెప్పి అన్నీ తలంపులే, అసూయ కూడా తలంపు, ఇవన్నీ తలంపుల రూపంలో వస్తుంది, అజ్ఞానం అనేది ప్రతిదీ కూడా తలంపు రూపంలో వస్తుంది, అందుకని ఏం లేదు తలంపు కోపం, మీరు తలంపు లేకుండా కోపం ఎవరికైనా వస్తుందని చూపించండి, మీకు ఎవరికైనా తలంపు కోపం వచ్చిందనుకోండి తలంపుని తీసేయండి, కోపం చూపించండి ఇప్పుడు, ఇదంతా లగ్జరీ, అయితే మీరు కోపం వచ్చినప్పుడు కూడా మీరు న్యాచురల్ స్టేట్లో ఉన్నారు, నార్మల్ స్టేట్లో ఉన్నారు, మీరు అందరూ జ్ఞానులు, మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే భక్తి సంపాదించాలి, భక్తి పొందాలి అని ఇటువంటి భావాలు వస్తున్నాయి మీకు, కానీ భక్తి సంపాదించాలి, భక్తి పొందాలి, భక్తి సహజమైన స్థితి, విభక్తి అంటే తలంపులు అసటి స్థితి, భక్తి సహజ స్థితి అంటే భక్తి కాని స్థితి అది విభక్తి, విభక్తి అంటే అసహజ స్థితి, అంటే ఇప్పుడు మన ఈ ఇప్పుడు గుణాల రూపంలో ఉన్నది ఏంటి భక్తి కాదు విభక్తి, అంటే ఏంటి ఇప్పుడు మనం భక్తి సహజ స్థితి, ఈ గుణాలు అసహజ స్థితి అంటే దాన్ని విభక్తి అంటారు, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం జనరల్గా, అసహజ స్థితిలో ఉన్నాం అంటే భక్తి లేని స్థితిలో ఉన్నాం, ఈ భక్తి వస్తే మన భక్తి మన సహజ స్థితి మనం తెలుస్తాం, భక్తి ఉంటే మనం భక్తి వచ్చిందనుకోండి మన సహజ స్థితిలో మనం ఉంటాం, అంటే భక్తి కొత్తది కాదు, అది మనకు దూరమైంది కాదు, అది మన స్వరూపమే భక్తి, అది ఇప్పుడు ఎక్కడున్నాం మనం భక్తికి దూరంగా ఉన్నాం, దూరంగా ఉండాలి కదా భక్తి సంపాదించుకోవాలని అలా అనిపిస్తాం, కానీ మనం అనిపించినప్పుడు కూడా మనం భక్తులే, భక్తులం కాదనుకున్నప్పుడు మనం భక్తులే, భక్తికి దూరంగా ఉన్నాం అనుకున్నప్పుడు మనం భక్తులే, అయితే ఏంటి మనకు ఆ స్టేట్ని తీసుకెళ్ళి ఈ గుణాలుద్యాన్ని దూరంగా ఉన్నట్టు అనిపింపజేస్తుంది మనసు, ఆ గుణాలు అలా వదిలేసాం అనుకోండి సహజమైన స్థితిలో పడుకో, ఇప్పుడు బంతి ఎలా పట్టుకున్నాను అనుకోండి, నేను బంతి అలా వదిలేస్తే కింద పడమని నేను బంతి చెప్పక్కర్లేదు, ఏమన్నా బంతి ఎలా వదిలేసాను అనుకోండి, బంతి చేతుడు పట్టుకున్నాను అనుకో, వదిలేస్తే ఆ భూమి ఆకర్షణ సహజంగా కిందకి లాగేస్తుంది, నువ్వు కింద పడు అని బంతి చెప్పక్కర్లేదు, ఇంకేస్తే భూమి కొన్ని సహజమైన ఆకర్షణ శక్తి కింద పడు, అలా ఎప్పుడైతే మీరు గుణాలను వదిలేశారో సహజంగా ఆత్మ భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉందో సహజంగా మిమ్మల్ని ఆత్మ ఒకసారి లోపల మాట వరుసకు చెబుతారని, ఏమని చెబుతారంటే ఏమన్నా మీకు ఎవరికైనా అనుభవాలు వచ్చినాయా, ఏమైనా అనుభవాలు ఉన్నాయి నీకు ఆత్మానుభవం అయినా అని అడుగుతూ ఉంటారు సహజంగా మామూలుగా, అది అబద్ధం, ఆత్మానుభవం ఏంటి నువ్వు ఒక్కడే కదా, ఇద్దరు ఇద్దరు ఉంటే ఒకళ్ళు అనుభవిస్తారు, అంటే ఇద్దరు ఉంటే ఒకళ్ళు అనుభవిస్తారు, ఇంకోళ్ళు ఏమో దాన్ని ఇవ్వ నేను అనిపిస్తున్నాను వాడు అనుకుంటాడు, అనిపించే వాడు ఇప్పుడు నేను మిఠాయి తింటున్నాను అనుకోండి, మిఠాయి చాలా బాగుంది నేను అనుకుంటున్నాను, అనుకున్నాడు అనుకున్నాడు మిఠాయి అనేది ఒక వస్తువు అని నేను మిఠాయిని అనుభవిస్తున్నాను, మిఠాయి తింటున్నాను మిఠాయి ఒక వస్తువు, అంటే ఇక్కడ ఇద్దరం అయ్యాం, మిఠాయి తినేవాడు నేను, మిఠాయి ఒకటి రెండు వస్తువులే, చాలా బాగుంది అని అనుకుంటున్నాను, ఇక్కడ రెండైంది, అలాగే ఆత్మ అనిపిస్తున్నానంటే నాకు ఆత్మ అనుభవంలోకి వచ్చిన అంటారనుకోండి మీరు మాట్లాడుతుంది, అది అబద్ధం, ఇంకేదంటే ఆత్మ అనుభవించేది ఎవరు, ఇక మిఠాయిని నేను తింటున్నాను, మరి ఆత్మను అనుభవించేది ఎవరు, మీ లోపల ఎవరు, ఆత్మ ఒకటిగా ఉందా రెండుగా ఉంది, ఆత్మ ఒకటిగానే ఉంది, ఇంకా అనుభవించేది ఎవరు, అది అబద్ధం, ఇది మాట్లాడటం తప్పు అంటే తప్పు కదా, వ్యవహారం కోసం అలా చెబుతారు, కానీ ఇది నాట్ కరెక్ట్ స్టేట్, ఆత్మ అనుభవం అనేది ఎప్పటికీ రెండు అయిపోయింది, అనుభవింపబడేది ఆత్మ, అనుభవించేవాడు అహంకారం, అహంకారం లేకపోతే మనసు ఏదన్నా రెండు ఉంటాయి అక్కడ, మీరందరూ మాకు శాంతి కావాలండి, శాంతి కావాలండి అంటున్నారు, ధనం కోసం మీకు కావాలంతా ఖర్చు పెట్టుకుంటున్నారు, శాంతి కోసం మీరేం ఖర్చు పెడుతున్నారో చెప్పండి, ఇలా అడిగేవాళ్ళే కానీ ధనం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కాలాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు, ఏమంటే ధనం కోసం మీ కాలాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు ధనం వస్తుంది, శాంతి కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు కానీ శాంతి కోసం మీరు ఎవరైనా ఇక్కడ ఏమైనా కాలాన్ని ఖర్చు పెడుతున్నారు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి శాంతి కావాలి, దేవుడు లేడని చెప్పేవాడికి శాంతి కావాలి, దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు అని చెప్పేవాడికి శాంతి కావాలి, ఏమంటే దేహానికి అందం ఎంత అవసరం, మనసుకు శాంతి అవసరం, ఈ ప్రార్థనలు ఈ పూజలు ఈ జపాలు ఈ యోగాలన్నీ శాంతి కోసం కదా, శాంతికి శాంతి కోసం వీడు చేసేయండి, మీరు చెప్పండి శాంతి కోసం మీరేం చేస్తున్నారో చెప్పండి, మీరేం ఖర్చు పెడుతున్నారు, మీ కాలాన్ని ఖర్చు పెడుతున్నారు శాంతి కోసం, మీ డబ్బును ఖర్చు పెడుతున్నారా శాంతి కోసం, దాని గురించి టైంని స్పెండ్ చేస్తున్నారా, శాంతి కావాలని ఎవరైనా మీ టైంని మీరు స్పెండ్ చేస్తున్నారు దానికోసం, కానీ అందరికీ అది కావాలి, అందరికీ శాంతి కావాలి, దాని గురించి ఎవరు కూడా శక్ని వెచ్చించడం, నిజంగా నీకు శాంతి కనుక లభ్యమైతే నీకు దేవుడు సమస్య రానే రాదు, ఆ దేవుడు ఉన్నాడా లేడని దేవుడు ఆవాహన ఉండదు, నాకు ఇప్పుడు పీకి దాకా మీరు అన్నం పెట్టారనుకోండి మాట్లాడచ్చు అనుకున్నాం, ఏదో పదార్థాలు నాకు పదార్థాలు వేసి పెట్టారనుకోండి, నాకు ఇంకా ఆకలి సమస్య ఉండదు, అదే మీరు శాంతి సముద్రంలో మునిగి ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా లేవు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మీకు అసలు ఆ తలంపు కూడా మీకు రాదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే తలంపు కూడా మీకు పుట్టదు, దేవుడు లేడని చెప్పేవాడు శాంతి లేక, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు శాంతి లేక, దేవుడి పేరు తన తన శాంతి కోసం దేవుడిని అక్కడ అక్కడ పెట్టుకుని దేవుడి కోసం వెతుకుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు దేవుని తెలుసుకోవడం కోసం, తన శాంతి కోసం అని అది వాడికి తెలియదు. దేవుని తెలుసుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం కూడా శాంతి కోసమే, అదే వాడికి తెలియదు దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏమైనా చెప్పాడు ఇంటున్నాడు నన్ను తెలుసుకోరండి. కొంతమంది అంటారు నేను దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, దేవుడు ఇటు ఏమైనా చెప్పాడు నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరాబ్బాయి, ఆయన అడిగితే వీడు తెలుసుకోవడానికి ప్రయత్నం, అది అబద్ధం. వాడు అనుకో తన శాంతి కోసం దేవుని తెలుసుకుంటే వాడు శాంతి వస్తుంది, వాడి కోసం చేసే ప్రయత్నం అడిగారు. కానీ మీరు నిజంగా ఇప్పుడు ఆత్మ అనుకోండి, మీరు అందరికీ ఆత్మను తెలుసుకోవాలండి, ఆత్మను సాధించాలండి. మీరు ఆత్మ అయి ఉన్నప్పుడు మీరు ఏం సాధిస్తారు మీరు? అయితే ఆత్మ విషయం మాకేం తెలియటం లేదండి, మేము ఆత్మ అయి ఉన్నాం కదా, ఆత్మ గురించి మాకేం తెలియటం లేదండి. ఉద్దేశం మీరు అడిగేది జనరల్ మీరు నిరంతరం ఏది జ్ఞాపకం వస్తుంది, మీ దేహం జ్ఞాపకం వస్తుంది, తర్వాత ఏం జ్ఞాపకం వస్తుంది, మీ మనసు మీకు జ్ఞాపకం వస్తుంది. మీ దేహం మీ మనస్సు, మీ దేహం మీ మనస్సు, మీ దేహం మీ మనస్సు, ఈ రెండేట్ల కోసం మీరు ఫైట్, ఇది మీకు జ్ఞాపకం వచ్చి మీరు ఆత్మ అయ్యున్నప్పటికీ మీకు తెలియకపోవడం కారణం. మీ తలంపులోకి వచ్చింది మీ దేహం మీ మనస్సు, మీ దేహం మీ మనస్సు, ఎంతవాడైనా రెండు దాటి బయటికి వెళ్ళలేకపోతున్నాడు. తన దేహం చుట్టూరు తిరుగుతున్నాడు, తన మనస్సు చుట్టూరు తిరుగుతున్నాడు. అండ్ మీరు ఏం అక్కర్లేదు, మీరు పుణ్యాలు చేస్తున్నారు, మీలో కొంతమంది పుణ్యం ఎవరి కోసం చేస్తున్నారు అంటే భవిష్యత్తులో నేను సుఖపడతాను, ఈ పుణ్యం చేస్తే భవిష్యత్తులో నేను సుఖపడుతున్నాను అంటే భవిష్యత్తు అనేది కూడా తలంపి, అసలు భూమి లేదు భవిష్యత్తు లేదు, భవిష్యత్తు అనేది మీ తలంపి. అందుకోసం మీరు చేస్తున్నారు, మీకోసం మీరే చేసుకుంటున్నారు అంటే మళ్ళీ మీరు సుఖపడాలని మీరు చేసుకుంటున్నారు. ఇందులో మీకు ఈశ్వరు, ఈశ్వరు స్వరూపం మీకేం తెలుస్తుంది? మీకు లోకం జ్ఞాపకం వస్తుందంటే, మీ దేహం జ్ఞాపకం వస్తుందంటే, మీ మనస్సు జ్ఞాపకం వస్తుందంటే ఇంకా ఆత్మచింతన లేనట్టే గుర్తు. ఆత్మచింతన మనిషికి దేహం గుర్తురాదు, తన అహంకారం గుర్తురాదు, లోకం గుర్తురాదు. మనం రోజు అరగంట గంటసేపు పూజ చేసుకుంటున్నాం సరిపోతాం అనుకున్నాం. ఆచార్య వారు చెప్పింది ఏమిటంటే, ఉదయం నువ్వు మంచం నుంచి దీన్ని మంచం నుంచి లెగిసింది మొదలు, రాత్రి మనం పడుకునే వరకు ఆత్మచింతన చేయమంటారు, అప్పుడు నువ్వు సిద్ధపురుషుడు అవుతావు అని చెప్పారు. సర్వసానికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, లోకాన్ని చింతిస్తూ ఆత్మను చింతిస్తున్నాం. వాడు చింతించేది లోకాన్ని, ఆత్మను చింతిస్తున్నాం అనుకుంటాడు. వాడు అనుకోలేక వాడు ఆత్మను చింతించడు, లోకాన్ని చింతిస్తున్నాం. మీ శరీరం విడిచిపెట్టేస్తారండి, మళ్ళీ జన్మలోకి వస్తారు. మీకు లోకం ఉంది అజ్ఞానం తప్పించేయండి. మీరు లోకాన్ని చింతించుకుంటే అజ్ఞానం పెరుగుతుంది, ఇంకా అది లోకం ఉండదు అజ్ఞానం. మీరు లోకానికి లోకంలో ఏముంది అశాంతి ఉంది అంటే అశాంతి వస్తాం. ఆత్మలో ఏముంది జ్ఞానం ఉంది, ఆత్మలో ఏముంది శాంతి ఉంది, ఆత్మను చింతిస్తే జ్ఞానం కలుగుతుంది శాంతి కలుగుతుంది. లోకంలో ఏముంది అజ్ఞానం ఉంది, లోకంలో ఏముంది అశాంతి ఉంది అంటే లోకాన్ని చింతించుకుంది అశాంతి వస్తుంది అజ్ఞానం. ఇంకా కొంతమంది అంటారు రేపు నేర్చుకుంటామండి, రేపు నుంచి నేర్చుకుంటామండి, రేపు నుంచి చాలా శ్రద్ధ చేస్తూ ఉంటారు. రేపు నుంచి సెకండ్ మాట ఏంటి అసలు? ఎవడైతే ప్రతి సెకండ్ను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా వాడు విద్యావంతుడు అవుతాడు. రేపు కాదు సెకండ్, ఇక ఎవడైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవడైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి అనుకోండి, మాట్లాడచ్చు ఆ చదువులోంచి వాళ్ళకి వినయం రావటాలి అనుకోండి, అది చదువు. చదువులోంచి వినయం వస్తేనే అది చదువు, చదువులోంచి వినయం రాకపోతే చదువు, చదువు మట్టి అది విద్య మట్టి కాదు, అవిద్య. విద్యలోంచి వినయం వస్తుంది, అవిద్యలోంచి గర్వం వస్తుంది. నువ్వు నిజంగా విద్య, నువ్వు నేర్చుకునే విద్య నిజంగా విద్య అయితే అందులో వినయం పుట్టుకురావాలి. అది వినయం రాదనుకోండి, గర్వం వస్తామనుకోండి, అది విద్య కదా విద్య. చాలామంది దుఃఖం వస్తానండి, అశాంతిగా ఉంటానండి అంటారు. ఏ వై నాట్ బీ దట్, మీరు అశాంతిగా ఉన్నట్టుగా ఎందుకు ఉండకూడదండి? అసలు అలా ట్రై చేయండి, అశాంతి వస్తామనుకోండి, మీకు ఎప్పుడు అనుకోండి అశాంతిగా ఉండండి, అది ఏం చేస్తుంది? మీరు శాంతిగా ఉండగలిగినప్పుడు అశాంతికి ఎందుకు ఉండగలిగిపోతున్నారు? మీరు పిరికిపడద్దు, అది ఏ పరిస్థితిలో మీరు పిరికిపడద్దు. మీరు పిరికిపడ్డారా తరుముకు వస్తుంది మన అశాంతి, మీరు ఏమి పిరికిపడద్దు అసలు. మీరు అశాంతి నిజంగా మీరు శాంతి కోరుకుంటున్నారు అనుకోండి, కానీ అశాంతి గెంతుకు వస్తుందనుకోండి, మేము ఇక్కడ రానే ఉండదు, రానండి అశాంతి, రానే ఉండి ఉండనే ఉండి ఎంతకాలం ఉంటుందో చూడండి, అందులో కలవకండి, చూడనే ఉండి ఎంతకాలం ఉంటుంది అశాంతి. ఏం చేస్తుంది మిమ్మల్ని? దుఃఖం వస్తుందనుకోండి, దుఃఖం రాను, మీరు ఆత్మ కదా, మీరు దుఃఖం కాదు కదా. దేవుడు బొమ్మ ఒకటి ఎదుర్కొంటూ ఉండాలి, మీరు ఇక్కడ ఉంటూ ఉండాలి, ఇతని ఏదో మంత్రం చదువుతూ ఉండాలి, ఇతని ఏదో అడుగుతూ ఉండాలి, ఆ దేవుడు ఏదో ఇస్తూ ఉండాలి. జనరల్గా ఈ ద్వైత వాసన, నేను ఏదో అడుగుతాను ఆ దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు, అదే భవిష్యత్తులో నాకు ఏదో ఉపకారం చేస్తాడు. భవిష్యత్తుని భవిష్యత్తు కొన్ని తలంతే. మీరు భక్తి జ్ఞానం అటు ఉంచండి, ఈ ద్వైత వాసన ఉన్నవాడు కూడా వాడు ఎన్నడూ కూడా స్వరూపాన్ని పొందడు, వాడు ఎంత భక్తుడైనా సరే, ఎంతో పూర్వపుణ్యం ఎంత ఉంటేనే కానీ ఆ అద్వైత వాసన పుట్టే పుట్టదు మనిషి. మీరు రోజు పూజలు చేస్తున్నారు కదా ఇంటి దగ్గర, మీరు భగవంతుని ప్రేమిస్తున్నారు, పువ్వులు ఖర్చు పెడుతున్నారు, పువ్వులు చవగా దొరుకుతున్నాయి, లేకపోతే ఇంట్లో ఉంటాయి పువ్వులు కోస్తున్నారు, దేవుడి దగ్గర పెడుతున్నారు, మీరు భగవంతుని ప్రేమిస్తున్నారు అంటే దేవుడి దగ్గర పువ్వులు పెట్టి మీ ఇంట్లోనే ప్రేమించుకుంటారా? దేవుడి దగ్గర ఏమో పువ్వులు పెట్టండి, మీరు ప్రేమించుకునేదేమో మీ ఇంట్లో మనుషులనా? లేదంటే మీకు భక్తి అనేది దెయ్యం కింద కనిపిస్తుందో భూతం కింద కనిపిస్తుంది కదండి. మీరు పూజ చేస్తున్నారు, మీరు పూజ చేస్తండి, మీరు ఉద్దేశం మీరు అందరూ కలిసి దేవుని ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీరు రోజు పూజలు చేసుకుంటున్నారు, రైట్ చేసుకోండి. నేను మీకున్న ఆధారాలని పడగొట్టడం లేదు, మీకున్న ఆధారాలు నేను పోల్చడం లేదు, మీరు చేసుకోండి. మీరు నిజంగా దేవుని పూజ, మీరు పువ్వులు అంటే అక్కడ పెడుతున్నారు కానీ మీరు ప్రేమిస్తున్నారా దేవుని? మీరు నిజంగా ఈశ్వరుని ప్రేమిస్తున్నారనుకోండి, అది భక్తే. ఇంకేముంది, భక్తి అంటే ఏముంది? మీరు నిజంగా ఈశ్వరుని ప్రేమిస్తున్నారనుకోండి, అది భక్తే. కానీ వచ్చింది కదా, నిజంగా ప్రేమించడం లేదు కదా, పువ్వులు అంటే పెడుతున్నారు కానీ ప్రేమించడం లేదు కదా. మీ మనసుని ఎప్పుడైనా ఈశ్వరుడికి ఇచ్చారు మీరు? మీ అహంకారాన్ని ఎప్పుడైనా మేతకని ఈశ్వరుడికి ఇచ్చారా? మీ అహంకారాన్ని ఈశ్వరుడికి ఇవ్వడానికి మీరు ఇష్టపడరు. మీ అహంకారం కోరుతుంది ఈశ్వరుని మీద, ఆ ఈశ్వరుడు శాంక్షన్ చేయాలి దాన్ని. మీ అహంకారం ఈశ్వరుని కోరుతుంది, అది మీరు శాంక్షన్ చేయాలి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు మీరు కోరిన దాన్ని ఈశ్వరుడు శాంక్షన్ చేయాలి. అందుకు మీరు పువ్వులు పెడుతున్నారు అంటే ఏంటి? ఒకవేళ మీ అహంకారాన్ని ఈశ్వరుడు మింగుదామనుకున్నా మీరు మింగనవరు. మీలో ఉన్న అహంకారాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ ఈశ్వరుడు మింగుదామని చూస్తే అనుకుని మీరే మింగనవరు. అంటే ఏంటి? మీరు చేసే పూజ ద్వారా, మీరు చేసే మానవ పువ్వులు పెట్టడం ద్వారా, మీకున్న భక్తి ద్వారా ఈశ్వరుడు మింగుదామని. మనం చేసే ప్రయత్నాలు ఏంటో మనం ఈశ్వరుడి చేత మింగబడదామని కాదు, మనం ఈశ్వరుని మింగుదాం. ఇది నేను చెప్పేది నిజం అబద్ధం పరిశీలన చూసుకుని, మీ మనసులో పరిశీలన చూసుకోండి. ఈశ్వరుని మింగుదామని అంటే ఈశ్వరుడికి మీరు స్వాధీనం అవ్వడానికి మీరు ఒప్పుకోండి. ఈశ్వరుడు మీరు స్వాధీనం అవ్వాలి. మీరు చెప్పినట్టు ఈశ్వరుడు వినాలి, ఈశ్వరుడు చెప్పినట్టు మీరు వినరు. మీరు చెప్పినట్టు ఆయన వినాలి, మీరు అడిగిందా ఆయన ఇస్తాం. ఆయన చెప్పినట్టు మీరు వినరు. ఒక ఆయన మిమ్మల్ని స్వాధీనం చేసుకుందామంటే ఆయన స్వాధీనం చేసుకోవడం మీరు ఇష్టపడరు. కానీ ఈశ్వరుడు మీరు మింగుదామని చేయడానికి ప్రయత్నం కాకపోతే మీరు పువ్వులు ఎందుకు పెడుతున్నారు? మీకు ఏమి కోరికలు లేవనుకోండి, లోపల అనుకోండి, మాట్లాడచ్చు ఏమి లేకుండా మీరు పువ్వులు పెడతారా? అని మీకున్న కోరికలు నెరవేర్చమని ఈశ్వరుడికి అప్లై చేసుకున్నా అంటే ఈశ్వరుడు మీరు చెప్పిన వాళ్ళు చేస్తూ ఉండాలి. లేకపోతే దేవుళ్ళు మారుస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది రాముడు పోతే దగ్గర ఏమో పువ్వులు పెడతారో, ఒక సంవత్సరం అయ్యేటప్పుడు రాముడు ఇవ్వకపోతే మళ్ళీ శివుడికి మార్చేస్తారు. మళ్ళీ శివుడి దగ్గరికి శివుడు కొండ కాలం పూజ చేస్తారు, శివుడు మంచిగా దుర్గ మంచిది అనుకుంటారు. మళ్ళీ దుర్గ కొండకాలం పూజ చేస్తారు ఎందుకు? ఇప్పుడు కలియుగం ఇది, కలియుగం ఇది, కలియుగానికి దేవుడు వెంకటేశ్వరం పట్టుకుని అంటారు. ఆడ శుభ్రం గురుగురించి పెడతాడు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తాడు? మీలోంచి వస్తాను. అది తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూసి వచ్చే బదులు ఒక 5 నిమిషాలు ఆత్మ గురించి శ్రవణం చేయడం ఎక్కువ పుణ్యం వస్తుంది మీకు తెలియకపోతుంది. ఇంకా ఆత్మ మీరు కాబట్టి మీరు తిరుపతి 200 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి కంటే మీరు ఆత్మ గురించి ఎవరు చెప్పినా సరే ఆత్మ గురించి 5 నిమిషాలు కూర్చొని శ్రవణం చేయండి. మీరు 2 రూపాయలు ఖర్చు లేకుండా చేయండి, అంతకంటే మీకు ఎక్కువ పుణ్యం వస్తుంది. కారణం ఏంటి? ఆత్మ. భగవంతుడు 10వ అధ్యాయంలో విభూతి యోగంలో నేను ముందు ఆత్మని చెప్పాను. మిగతా కూడా నీ తర్వాత కుమారస్వామిని, రాముణ్ణి, కృష్ణుని, శివుని తర్వాత గోడని కూడా చెప్పాడు. ముందు మనకి చెప్పలేదు అని ఇప్పుడు ఏం చదవన కురవన మనం ఏమంటాం? మీరు 100కి 100 100 మార్కులు ఇద్దరు 35 మార్కులు అని తెచ్చుకుంటాం అంటే ప్యాస్ అయితే చాలు. అలా భగవంతుడు ఏం చేశాడు? 100కి 100 మార్కులు ఏంటంటే ఆత్మే, అదే కరెక్ట్ స్టేట్. అంచేత ఆత్మను తెలుసుకొని ముందు చెప్పాడు. అక్కడిని జారిపోయాడు, ఆయన కూడా జారిపోయాడు. ఇది వాడికి డిజర్వ్ కాకపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి తర్వాత ముందు నేను ఆత్మని చెప్పాడు. కానీ రాముని అని చెప్పలేదు, కృష్ణుని అని చెప్పలేదు, శంకరుని అని చెప్పలేదు, కుమారస్వామి అని చెప్పలేదు, రావికి చెట్టు అని చెప్పలేదు, వేప చెట్టు అని చెప్పలేదు. ముందు ఏం చెప్పాడు? నేను ఆత్మని విభూతి యోగంలో స్పష్టంగా చెప్పాడు. నేను ఆత్మని అందరి హృదయాల్లో చైతన్య రూపంలో ప్రకాశిస్తున్నా, ఆత్మను నేనే అని చెప్పాడు. మొట్టమొదటి వాక్యం చెప్పాడు. తర్వాత చెప్పుకొచ్చాడు నేను రాముని అని కృష్ణుని, కానీ మొట్టమొదటి నేను రాముని అని చెప్పలేదు, కృష్ణుని అని చెప్పలేదు, శంకరుని అని చెప్పలేదు. ఇంకే కాదు, ఒకటే నిజమని ఆయన తెలుసు. అంటే మనం సాధన ద్వారా ఏం చేస్తున్నాం? ఈశ్వరుడికి మనం స్వాధీనం, ఈశ్వరుడికి మనల్ని మనం స్వాధీనం పరుచుకున్న మనం చూస్తాం, ఈశ్వరుని మనం స్వాధీనం చేసుకోవడం చూస్తాం. కానీ నిజంగా నీకు భక్తి ఉందనుకుని అసలు ప్రశ్న రాదు. ఈశ్వరుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, నన్ను అలాగే ఎందుకు చేస్తున్నాడని నీకు ప్రశ్నే రాదు. ఈశ్వరుడు తెలుసు కదా నీ ప్రశ్న ఎందుకు పడుతుంది. నేను నిజమైన శరణాగతి ఈశ్వరుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్న నీకు హృదయంలో రానే రాదు. నిజమైన శరణాగతి నీకు ఆత్మ దర్శనం అయింది అనుకోండి, నీకు ఆత్మ అనుభవం వచ్చింది అనుకోండి, మీరు ఉన్న ఆత్మ మీరు చూసి ఏ వస్తువు చూసినా మీకు వికారం కలదు. నీకు కొండ గుర్తు కోసం చెబుతున్నాను, నీకు ఆత్మానం కనుక నిజంగా అయి ఉంటే ఏ వస్తువుని చూసినా నీకు వికారం కలదు. ఏ వస్తువు దేని గురించి మీరు విన్నా వికారం కలదు. ఈ విశాలమైన ప్రపంచంలో ఏ సంఘటన గురించి విన్నా ఇది వికారం కలదు. ఏ వార్తలు చెప్పినామండి, లేకపోతే ఏ ఏ మీ కళ్ళతో ఏది చూడండి, లోపల మీరు డిస్టర్బ్ కాదు. నిజంగా మీకు ఆత్మానవాయి ఏమిటి? కాబట్టి ఈ వికారాలన్నీ మానసిక పరిధిలోనే ఉన్నాయి, ఆత్మలో లేదు. ప్రతి మనిషి కూడా నేను కర్తను అనుకుంటాడు, అంచేది వాడికి దుఃఖం వస్తుంది. నేను కర్తృత్వం అనే భావం లేకపోతే ఎవరికి దుఃఖం రాదు. కర్తృత్వ భావం విడిచిపెట్టకపోతే వాడు కూడా దుఃఖం వస్తుంది. కర్తృత్వ భావం కనుక విడిచిపెట్టేస్తే వాడు కూడా దుఃఖం రానే రాదు. మనం ఏం చేస్తున్నాం? ఏ పని చేస్తే దుఃఖాన్ని పోయేసుకొస్తుందో ఆ పని చేస్తాం. ఎటువంటి పనులు చేస్తే దుఃఖం వస్తుందో సరిగ్గా అటువంటి పనులు చేస్తున్నాం. ఎవరు దుఃఖం వస్తుంది బాధపడతాం అది మనకు తెలియటం లేదు. మరి దుఃఖం వెంటనే వస్తుంది. ఇప్పుడు విరేచనాలకు మాట వేసుకున్నాం అనుకోండి, దాన్ని 4 గంటలు 5 గంటలు దానికి టైం ఉంది, అప్పుడు కానీ మోషన్స్ అవ్వవు. అలా మనం ఏం చేస్తాం, ఈ పని చేసేటప్పుడు వెంటనే దుఃఖం రాదు మనకి. దాని డ్యూ కోర్స్లో దాని టైం, దాని కాలం వచ్చేటప్పటికి దుఃఖం వస్తుంది. మనకి వెంటనే రాదు కదా, తెలియదు మనం ఆ పని చేసేస్తాం. అంటే దుఃఖం ఏ పని చేస్తే దుఃఖం పుట్టుకొస్తుందో, ఈ పని ఇలా దుఃఖాన్ని తీసుకొస్తుందో, మనం చేసిన పని వెళ్ళి దుఃఖం లాక్కొస్తుంది. సరిగ్గా ఆ పని చేస్తాం, తర్వాత బాధపడుతున్నాం దుఃఖం వస్తుంది. అంటే ఈశ్వరుడు మిమ్మల్ని దుఃఖ పెట్టడానికి ఏం చేస్తుంది? మీ మీద ద్వేషం ఉండే ఈశ్వరుడికి ద్వేషంతో ఈశ్వరుడు ఎలా అవుతాడు? మీ మీద ద్వేషం ఉండే ఈశ్వరుడికి ఏదైనా ద్వేషం ఉంటే ఈశ్వరుడు ఎలా అవుతాడు? అతను అంటే మనం చేసే పనుల్లోంచి మనకు దుఃఖం వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఈశ్వరుడు ఇటువంటి అనుభవంలో పెట్టేసాడు, ఇటు ఈశ్వరుడు నన్ను కష్టాల్లో పెట్టాడు అని అనుకుంటాం. మనం చేసే పనుల్లోంచి వస్తామని తెలియటం లేదు మనకి. ఈశ్వరుడు ఎందుకు చేస్తాడు? ఈశ్వరుడికి సంబంధం ఏంటి? అసలు మనకు దుఃఖం రావాలని ఈశ్వరుడు కోరుకుంటాడా? అలాగే మీ భక్తిలో కూడా, పూజలో కూడా, మీ జపంలో కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయారు ప్రశాంతం గుండెల మీద చేసి మీరు ఆలోచించండి. మీరు చేసే భక్తిలో కానీ, మీరు చేసే జపంలో కానీ, మీరు చేసే ధ్యానంలో కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయారు? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయే స్థితి మీకు ఎప్పుడైనా కలుగుతుంది? మీరు జపంలో కానీ, మీ పూజలో కానీ, మీ ధ్యానంలో నిరంతరం మీకు మీరే జ్ఞాపకం వస్తున్నారు, ఇంక ఈశ్వర స్మరణే ఉంది అక్కడ. ఇచ్చే మన ఆత్మ, దేహాన్ని ఆత్మ అనుకో, ఈ దేహాన్ని ఆత్మను కొంతకాలం దుఃఖం కూడా వస్తుంది. కానీ మీరు ఇటువంటి అద్వైత మాటలు ఏం చెప్పకండి, ఎంతసేపు జపం చేసుకోండి, జపం చేసుకోండి, జపం చేసుకోండి అని చెప్తున్నారు. నాకు ఒంటిగా ఉన్న ఒక సలహా, బయట జపం చేసుకోండి, జపం చేసుకోండి అని చెప్తాను. మీరు ఎవరో ఎవరికి రామున్నో కృష్ణున్నో శివుణ్ణి జపం చేసుకుంటారు, లేకపోతే యేసుక్రీస్తుని ఇష్టం జపం చేసుకుంటారు, రైట్? మీరు జపం చేసేవాడు మాట, జపం ఎవరు చేస్తారు కదా మీ లోపల, జపం చేసుకోండి మీరు చెబుతాను నేను, మీరు జపం చేస్తారు లోపల ఉండి ఎవరో ఒకటి మీలో జపం చేస్తున్నారు కదా, ఆడి మాట ఏంటి? ఆరు జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఆరు జోలికి వెళ్ళకండి, జపం చేసుకోమని చెప్పండి అంటున్నారు. అంటే జపం చేసి జపి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఈ జపం చేస్తున్నాడు కదా లోపల జపి, వాడి జోలికి వెళ్ళకండి, నేను ఏం ముట్టుకోవద్దు. మీరు చెప్పాలండి, జపము చేసుకోగలను, పూజ చేసుకోగలను, అలాగే చెప్పండి. భగవంతుని విశ్వసించండి, నన్ను నమ్మండి. కృష్ణుడు ఏమన్నాడు మధ్య మధ్యలో, నేను భగవంతుని విశ్వసించాలి, భగవంతుని నమ్మాలి, అర్జునుడు నమ్ము అలా అంటున్నాడు అనుకోండి, ఏంటి సరదాగా చెబుతున్నాడండి? అండి నమ్మటం ఎందుకండి? నమ్మటం ఎందుకు? నమ్మటం కోసమే? ఏమైనా సరదా కోసం చెబుతున్నాడా? ఎలా కోలం ఇది నమ్మటం? ప్రభు డాక్టర్ గారికి మనకు మందు ఇస్తున్నారు, ఆ మందు ఎందుకండి? మనకి మందు ప్రయోజనం ఏంటి? అంటే ఈ మందు ప్రయోజనం ఎటువంటిదో నమ్మటం కూడా అదే ప్రయోజనం. ఈ మందు గమ్యం కాదు, ఆ నమ్మటం గమ్యం కాదు. ఈ మందు ఎందుకు ఇస్తున్నారు? మందు కోసం కాదు, రోగం తగ్గటం కోసం. అంటే నేను మందు మందు కోసం ఎందుకు? మందు మందు కోసం కాదు, మనకు రోగం తగ్గడం కోసం. మనం భగవంతుడు ఎందుకు నమ్మంటున్నాడు మనల్ని? ఆయన నమ్మితే, ఆయన్ని మనం విశ్వసిస్తే, దాని భగవంతుని విశ్వసించడం ద్వారా మన స్థితిని మనం పొందవచ్చు. నమ్మటం గమ్యం కాదు, ఆయన నమ్మి ఆడిపోమంటలేదు. ఆయన నమ్మటం ద్వారా మనం, మనకి ఏమవుతుంది? మనకు మనం దూరం అవుతాం. అంటే మన అహంకారానికి మనం దూరం అవుతాం. అహంకారానికి దూరం అయితే ఏమవుతుంది? మనకు జ్ఞానం. అంటే నన్ను అలా ఊరుకోమని కదా ఆయన చెప్పేది. నమ్మమంటున్నాడు, నమ్మటం ద్వారా ఏమవుతుంది? మనకు స్వరూపం మనకు తెలుసు. అంటే ఇక మీరిచే నమ్మటం అనేది మీరిచే గోలు మటుకు కాదు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఏ సుఖాలు అనుభవిస్తున్నారు కదా, ప్రతి వాడు ఇంటి దగ్గర ఏ కొన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు కదా. ఈ సుఖాలు మనం అనుభవించే సుఖాలు ఎంత ఆయిగా ఉంది మనకి, ఈ సుఖాలను ప్రతి వాడు అనుకుంటున్నాడు కదా. ఈ సుఖాలు అన్ని దుఃఖాలను తీసుకొస్తాయి. ఓకే, ఈ దుఃఖ మిశ్రితమైన సుఖం అది. ఏ సుఖం దుఃఖాన్ని తీసుకురాకుండా ఒకే సుఖం ఉంది, దుఃఖాన్ని తీసుకురాదు, శాంతి ఉంది వచ్చే సుఖం. ఒక్క సుఖమే ఉంది, మరి దుఃఖాన్ని కూడా తీసుకుని, దుఃఖాన్ని కూడా తీసుకురాకుండా ఉండే సుఖం ఒకటే ఉంది. ఏ సుఖం అయితే శాంతిలోంచి వస్తుందో ఆ సుఖం మనకు దుఃఖాన్ని తీసుకురాదు. ఆ శాంతిలోంచి వచ్చి సుఖం కాకుండా ఇతర ఇతర సుఖాలు సమస్త సుఖాలు కూడా తప్పనిసరిగా దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఒకవేళ నేను చెప్పిన మాటలని మిమ్మల్ని మీరు అందరూ నమ్మండి నమ్మండి అని బతిమాలటం లేదు. మీరు నమ్మండి, మీరు నేను చెప్పిన మాటలు నమ్మండి నమ్మండి అని నేను బతిమాలటం లేదు. ఎప్పుడైనా నేను చెప్పిన విషయం మీకు అనుభవానికి వచ్చినప్పుడు నాన్నగారు ఇలా చెప్పారని గుర్తు రావడం కోసం చూసి, కానీ నేను బతిమాలటం లేదు. మనకి ఇల్లు ఉంది, మంచాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఈశ్వరుడు వల్లకాడు ఉన్నాడు, ఇది లేదు ఏమి లేదు, మనకంటే చూసుకున్నాడు. కానీ శివుడు ఎక్కడున్నాడు? వల్లకాడులో ఉన్నాడు. ఆయనకి పడుకోవడానికి మంచం లేదు, ఏమి లేదు, పై నివాసం వల్లకాడు. వల్లకాడు ఉన్నప్పటికీ, పడుకోవడానికి మంచం లేకపోయినప్పటికీ, మనకి ఇల్లు ఉన్నప్పటికీ, మంచాలు ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ, మనకంటే ఎక్కువ ఆయన సుఖంగా ఉన్నాడు. ఇది మీరు గ్రహించండి. కొంతమంది ఏం చెబుతారండి, మాటలకి ఏంటిలేండి, వింటే సరిపోయింది ఏంటిలేండి, మాటలకి ఏంటిలేండి అని చెప్పుకుంటున్నారు. బయటకు వెళ్ళి చెప్పుకుంటారు మీరు కొంతమంది. మరి మాటలకి ఏంటని ఊరు కూర్చుంటే మేము నెలలో తిరిగితే కోపం ఎందుకు వస్తుంది? అది మాటే కదా, తిట్టు కూడా మాటే కదా. మీరు కొంతమంది బయటకు వెళ్ళాక ఏం చెబుతారంటే ఈ మాటలకి ఏంటిలేదని చెప్పొచ్చు మీకు బయట ఎవరైనా. మరి ఈ మాటలకి ఏంటంటే వాళ్ళ మాటలు వాళ్ళని ఎవరైనా తిట్టారనుకుని వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది? తిట్టు కూడా మాటే కదా, అది కూడా వాళ్ళకి తెలియదు. అది కామన్ సెన్స్ కూడా అడుగు తెలుస్తుంది. కొంతమంది వింటే సరిపోయింది అంటారు, విన్నా అర్థమైపోతే, వినకపోతే ఇంకా అలా తెలుస్తుంది. అసలు ఆ దీపం ఉండగానే కుర్రడు చదువుకోవట్లేదు, దీపాలు అయితే ఇంకేం చదువుతాడు? కొంతమంది మాట్లాడుతూ ఎలా అంటే వింటే సరిపోయింది ఇట్లా అంటారు. వింటేనే అర్థం అవటాలేదు, అసలు వినకుండా ఇంకేం అర్థం అవుతుంది? అసలు ఇవాళ వాళ్ళు నూతనంగా వచ్చి మాటలు కూడా అనాలోచిత మాట ఆలోచించి చెప్పడం కాదు. అది మనం బోధాన్ని వేసి తిరగటం. మరి ఇంకా పుస్తకాల కింద రాయటం లేదా ప్రింట్ ప్రెస్లో పట్టుకెళ్ళి ప్రింట్ కూడా చేసేస్తారు ఈ మాట. ఏమేమి మనకు మొదలా చివరి తెలియటం వినకపోతే ఎలా తెలుస్తుంది? సరే ఆచరించినారు అంటారు, మనకి చేతమైంది ఆచరిస్తాం, చేత కాదు ఆచరించలేము. మనకి ఎంత మనం ఎంత అన్నం తినగలం అంతే అన్నం తినగలం. కానీ మీ అబ్బాయి అంటే మీకు బాగా ఇష్టం, బస్తా మీ అన్నం తింటాడా? మీరు పెట్టగలరా? ఆచరించాలంటే మనం ఎంతవరకు ఆచరించగలిగితే అంతవరకు ఆచరించగలుగుతాం. మనకి ఎంతవరకు జీర్ణం అవుతుందో అంతవరకు తినగలం. నిరంతరం మీ శరీరం మీకు జ్ఞాపకం వస్తుంటే, మీ అహంకారం మీకు జ్ఞాపకం వస్తుంటే, మీ మనసు మీకు జ్ఞాపకం వస్తుంటే అది భక్తి స్థితి తీసుకెళ్ళా తీసుకెళ్తుంది. అంటే మిమ్మల్ని మీరే స్మరించుకుంటున్నారు ఈశ్వరుని కాదు. మనం దేహాన్ని మర్చిపోయి నిద్రలో ఉంటున్నామేమో అంతే, ఒక గాఢ నిద్రలో ఉంటున్నామో ఈ దేహాన్ని మర్చిపోయి. తర్వాత మిగతా టైం అంతా కూడా దేహమే కదా మరి గుర్తు. అసలు అందువల్ల మనకు భయం వేస్తామని అంటారు. ఏదైనా ఇంటికా ఇంటికాడ విషయాలకు కానీ బయట విషయం భయం వేయటానికి ఏంటి? ఎంతమంది ఉన్నారంటే భయం వేయటానికి ఉన్నది ఒకటే అని చెబుతున్నాడు భగవంతుడు, అది ఆత్మ అని చెబుతున్నాడు. ఇంక మీరు ఎవరికి భయపడతారు? నలుగురు ఉంటే మిమ్మల్ని చూసి నలుగురు కూర్చున్నారనుకోండి, ఇక్కడ ఒకరినొకరిని చూసి భయపడవచ్చు. ఉన్నది ఆత్మ ఒకటే అని చెబుతున్నాడు. ఇంక రెండు ఉంటే భయం వచ్చేస్తుంది. ఉన్నది ఒకటే, అది ఆత్మ అంటున్నాడు, ఇంక భయం అని చెప్తాను. ఈ లోకం గొడవలు చింతిస్తుంది, ఈ దేవుడు గొడవ కొరకు చింతిస్తుంది, వైకుంఠం గురించి చింతిస్తున్నాం, కైలాసం గురించి చింతిస్తున్నాం, లోకం గొడవలని చింతిస్తున్నాం. చింతించేవాడు ఎవడో లోపల, మన అహంకారమా లేకపోతే మన ఆత్మ చింతిస్తాడు? మనలో అహంకారమే చింతిస్తాను. ఇక దాన్ని చింతించకుండా ఏమి పెడతానదే, అంటే అహంకారాన్ని చింతించకుండా ఏం చేస్తాను? మన ఆత్మని చింతిస్తాడు, అది నాశనం అవుతుంది. అంటే ఈ అహంకారం ఏం చేస్తుంది? ఆత్మ జోలికి వెళ్ళకుండా లోకాన్ని చింతించు, లేదా రాముని గురించి చింతించు, కృష్ణుడి గురించి చింతించు, లేదా వైకుంఠం ఎలా ఉంటుందో చూడు, కైలాసం ఎలా ఉంటుందో చూడు. ఈ విషయ శాఖలంతా అహంకారం చేస్తాను. ఇక అహంకారం కనుక లేకపోతే, అహంకారం కనుక లేకపోతే ఎవడు చింతించేవాడు ఎవడున్నాడు లోపల? అవి విషయాలు చూసేవాడు ఎవడున్నాడు? ఏదైనా విషయం కనిపిస్తే కదా మీరు చింతిస్తాంట. అది విషయాన్ని కనిపి అహంకారం లేనివాడికి విషయాన్ని కనిపించదు. నీకంటే వేరుభావం ఉన్నప్పుడు విషయం చింతిస్తావు. అహంకారం లేనివాడికి వేరుభావం లేదు, అహంకారం ఉన్నవాడికి వేరుభావం ఉంటుంది. అహంకారం లేనివాడికి వేరుభావం ఉంటుంది, చింతించడానికి ఏమి? నాకు మీరందరూ ఆత్మగా కనిపిస్తున్నారు అనుకోండి, మాట వచ్చి కనుక్కోండి, నేను చింతించడానికి ఏమన్నా ఎల్లమ్మ పుల్లమ్మ ఏళ్ళమటి గాలి మీరు వేరుగా కనిపిస్తుంటే మీ అందరి గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళ గురించి నేను చింతించాలి. ఇప్పుడు నాలో వస్తే మీరు అందరిలో ఒకటే కనిపిస్తానుకోండి, నేను చింతించడానికి ఆలోచించడానికి ఏముంది ఇక్కడ? అంటే వైకుంఠానికి వెళ్ళిపోయి మళ్ళీ అలంకరించుకుని మళ్ళీ టానిక్ లేవి పుచ్చుకుని వస్తుంది అహంకారం. అయితే అక్కడ శుభ్రంగా కొంతమంది అత్తవారింటికారు కష్టంగా ఉంటే నెలలు పుట్టినకాడ వస్తాం, పుట్టినకెళ్ళు ఉంటూ వస్తా ఉంటారు. పని అత్తవారింటికారు పని కష్టంగా ఉంటే పుట్టిన తీరిపోయి ఇరవై రోజులు నెలలకి టానిక్ పుచ్చుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే అహంకారానికి టైర్ అయిపోయింది. ఇది వైకుంఠానికి కైలాసానికి వెళ్ళిపోయి అక్కడ టానిక్ పుచ్చుకుని శుభ్రంగా అక్కడ ఈశ్వరుడి చేత లేకపోతే విష్ణు చేత వైద్యం చేసి శుభ్రంగా చేయించుకుని మళ్ళీ వస్తువులు వేసుకుని అహంకారం శుభ్రంగా అలంకరించుకుని మళ్ళీ భూమి మీదకి వస్తుందా? కానీ ఇప్పుడు మనం చేసే పూజలు మనం చేసే జపాల వల్ల అహంకారం అలంకరించుకుంటున్నాడు మీకు తెలియటం లేదు. అది నేను 4 గంటలు పూజ చేస్తున్నానండి, 2 గంటల సేపు ధ్యానము చేస్తున్నానండి, కాశీ 10 సార్లు వెళ్ళి వచ్చినానండి. నేను ఎంత ఏది కాశీ 10 సార్లు దేనికి అహంకారం కోసం వచ్చారా? నేను ఎందుకు వెళ్ళి వచ్చినట్టు ఇది పాట. ఇది 10 సార్లు వెళ్ళి వచ్చారు కాశీ, రోజు 4 గంటలు పూజ చేస్తున్నారా, 6 గంటలు ధ్యానం చేస్తున్నారా, ఎన్ని లెక్క ఎవరికి ఈ లెక్క అంటే ఎవరికి అహంకారం లెక్కేస్తుంది, ఈ గొడవలను అహంకారం స్మరిస్తుందో ఆత్మస్మరిస్తుందో, ఆత్మకు లెక్క కావాలి. నిన్న పొద్దున్న 8 కూర్చున్నాను, 2 దాకా లెగలేదండి పూజలు ఉంచి అంటారు. ఎవరు ఎవరు అని చెప్పి అహంకారమా ఆత్మ? అంటే మీ అహంకారం మీ అలగించింది, మీ అహంకారం మేము కూడా విని సంతోషించింది. అంటే మేము కూడా మా పొగడత కావాలన్నమాట మీకు. అదో 6 గంటల సేపు కూర్చున్నారని మీరు అంటే మళ్ళీ మా మా మాట మీ అహంకారానికి తిని మేత. మిమ్మల్ని పొగిడితే 2 అత్తిపూలు మాకు ఇస్తారు, మీరు ఇంకొన్ని మాటలు చెప్పి మీరు నాకేం ఇస్తారు? కొంతమంది గౌరవం 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 ఉండాలండి. గౌరవం ఎవరికి? గౌరవం ఎవరికండి? కొంతమంది గౌరవం సంపాదించాలి. గౌరవం ఎవరికి? అహంకారానికి ఆత్మ గౌరవం. కానీ మీరందరూ నేను గౌరవిస్తారండి. గౌరవించే ఏంటి? నా అహంకారానికై గౌరవం, నా లేకపోతే నా ఆత్మకై గౌరవం. ఆత్మ గౌరవం కావాలా? ఆత్మ గౌరవం కావాలంటే ఆత్మకండి, వేరుగా ఇంకో వస్తువు కనిపిస్తుంది దానికి. ఇద్దరుంటే ఒకడు, ఇద్దరుంటే గౌరవం కావాలి దానికి. ఉన్నది ఒకటే వస్తే అయితే గౌరవం ఏంటి ఇంకా? కొంతమంది వాళ్ళ జీవితాలను గౌరవం కోసం పాడు చేసుకుంటారు, ఆత్మ తెలుసుకోవడం మానేసి. చివరిగా గౌరవం అబద్ధమైన సంగతి వాళ్ళకి చచ్చిన తర్వాత తెలుస్తుంది. వలగడిలోకి వెళ్ళిన తర్వాత నేను స్మరించు, అక్కడ ఉండడు, 12 వస్తే ఆఖరు. ఈ శరీర సంబంధాలు, కొండ సంబంధాలు కూడా పోతాయి. వాళ్ళకి చాలా గొప్ప గౌరవం ఉందని అంటారు, ఇదో మాయ. ఏంటి ఆ గౌరవం? ఏం చేసుకుంటారు? కూర అనుకుంటారు, అంతకంటే మాకు కరిగిపోతుంది, మీరు తాలింపులు వేసుకోవచ్చు. ఏం చేసుకుంటారు గౌరవం? ఆత్మ కంటే మీకు ఎక్కువగా కనిపిస్తుంది మీరు సంపాదించే గౌరవం. ఇది పెద్ద మాయ. నిల్టన్ నిల్టన్ చెప్పాడు, నిల్టన్ తన లాస్ట్ లాంగెస్ట్ పోయింది ఇంగ్లీష్ లిటరేచర్లో ప్యారడైస్ లాస్ట్లో చెప్పాడు. చాలా మంది మహాత్ములు, మేము చాలా గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈ కామ క్రోధ లోభ వీటిని జయించిన వాళ్ళు కూడా చివరికి ఈ మాయనే, ఇది ఈ గౌరవం అనే గోతిలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నారని చెప్పాడు నిల్టన్ ప్యారడైస్ లాస్ట్లో చెప్పాడు. గౌరవం అని ఏ గౌరవం వచ్చింది మాకు? చాలా గొప్ప గౌరవం ఉందండి ఆ చుట్టుపక్కలలో 20 ఊళ్ళో మాకు గౌరవం ఉందండి. ఏం చేసుకుంటాడు ఈ గౌరవం? కానీ చివరికి ఏంటి, అన్నీ జయించుకొచ్చి పాప ఆ గౌరవం గోతిలో పడతా. గోతులను జయిస్తే కదండి ఇంక లెగడం. ఇంకా ఈ గోతులన్నీ ఈ గోతుల్లో లేచి బయటకు వచ్చి ఆఖరి పెద్ద గోతిలో పడ్డాడు ఈ గౌరవం అనే గోతులు. ఆత్మ గౌరవం కావాలండి. కొంతమంది కొన్ని కామానుగు దాసులు అయితే, కొంతమంది కోపానుగు దాసులు అయితే, కొంతమంది కీర్తి దాసులు. ఏదైతేనే పళ్ళు ఒడగొట్టుకోవడానికి, కానీ పళ్ళు ఒడగొట్టుకోవడానికి ఏదైతేనే అసలు మీకు భగవద్గీతలో ఆత్మను తెలుసుకోమని చెప్పాడా, లేదా వైకుంఠానికి వెళ్ళి కూర్చోమని చెప్పాడా, కైలాసానికి వెళ్ళి కూర్చోమని చెప్పాడు, ఎక్కడ చెప్పాడండి? ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు అన్నీ మోడర్న్ డేస్ అని. మోడర్న్ డేస్ ఎప్పటికప్పుడు మోడర్న్ డేస్ ఇదే అబద్ధమే. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకి ఇది పాత రోజులు. ఇప్పుడు పూర్వపు రోజులు అని పాత రోజులు అనుకుంటున్నాను మనం. ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు మనం అందరం పాతకాల మనుషులు అంటారు. ఇప్పుడు మన ఇంకో 10 సంవత్సరాలు మన మనవరు అందరూ ఏమంటారంటే వీళ్ళందరూ పాతకాల మనుషులు అంటారు. ఇప్పుడు మన తాతలు ఏం పాతకాల మనుషులు అంటున్నాం, మళ్ళీ మన మనవలు ఏమంటారు మనల్ని పాతకాల మనుషులు అంటారు. అంటే మోడర్న్ డేస్ మోడర్న్ డేస్ ఈ మాట అబద్ధం. ఇప్పటికప్పుడే మోడర్న్ డేస్ ఇది కూడా అబద్ధమే. ఈ కొత్త పాత కూడా అబద్ధమే. ఇది అంతా మనిషి కల్పితం. ఇది ఏ రోజు కాలేజీ మోడర్న్ డే అండి, ఏ రోజు కాలేజీ లేటెస్ట్. నా బాధలు నాకు ఆచార్యులు గారిని వదిలేసి నా బాధలు నేను చెప్పుకుంటున్నాను. మీరు ఆచార్యులు గారిని వదిలేశాను. మీరు ఆత్మలో ఉన్న కన్నా అందాన్ని చూస్తే బయట అందాలు మీరు అందం కిందే కనపడవచ్చు. మీరు ఆత్మలో ఉన్న సౌందర్యాన్ని ఒకసారి జీవితంలో చూస్తే బయటను సౌందర్యాల సౌందర్యం కింద మీకు కనపడదు. ఆత్మలోని రుచి ఒకసారి మీరు చూస్తే బయటను రుచిని మీకు రుచుల కింద కనపడదు. ఆత్మలో ఉన్న శాంతిని మీరు కనుక చూస్తే బయటను శాంతులు శాంతుల కింద. మీరందరూ దేవుడు దేవుడు అంటున్నారు కదా, మీకు తలంపు వచ్చిన తర్వాత దేవుడు కూడా వస్తుంది, తలంపు లేకుండా దేవుడు కూడా వస్తుంది. మీరందరూ దేవుడు దేవుడు అనుకుంటున్నారు కదా, మీరు తలంపు వచ్చాక దేవుడు కూడా వస్తుందా? ఆ తలంపు లేకుండా దేవుడు కూడా వస్తుంది, మీరు ఎవరైనా చెప్పండి. ఏమంటే నిద్దట్లో నిద్దట్లో మీరున్నారు, దేవుడు కూడా లేదు. మీకు నిద్దట్లో ఎవరికైనా దేవుడు కూడా ఉందా? మా రాముడు ఏం చేస్తుంది, మీరు రామ భక్తులు అనుకుని మా రాముడు ఏం చేస్తున్నాడు, లేదు మీరు కృష్ణ భక్తులు అనుకుని మా కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇది కూడా ఏమైనా ఉందా మీకు అసలు నిద్దట్లో? ఏమంటే ఇదట్లు గొడవ ఏమైనా ఉందా మీకు అసలు? ఏమీ లేదు. కానీ దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరున్నారు, దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరున్నారు. అది మీరెవరో మీరు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? దేవుడు ఎక్కువ మీరు ఎక్కువ. ఇంకేంటంటే మీరున్నప్పుడు దేవుడు లేనప్పుడు కూడా మీరున్నారు కదా, ఇది జ్ఞాపకం ఉంచుకుని మీకు 24 గంటలు దేవుడు, ఇది ఒకటి మీరు బాగా జ్ఞాపకం ఉంచుకుని 24 గంటలు మీకు దేవుడు కూడా లేదు. రాత్రి పడుకున్నాక నిద్దట్లు మీకు ఎవరికి దేవుడు కూడా లేదు. మళ్ళీ మెరుగు వచ్చే వరకు మీకు దేవుడు కూడా లేదు. నిద్దట్లో మటుకు మీరు హాయిగా ఉన్నారు, దేవుడు కూడా లేదు. అంటే దేవుడు కూడా లేనప్పుడు కూడా మీరు ఉన్నారు. ఆ మీరు ఎవరైతే తెలుసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నించారు? కానీ కొంతమంది ఏమంటారంటే మాకు రాముడు కనిపించాడు అండి, శివుడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు అంటారు. ఇంక కనిపించాడు అనుకుని ఏం చేసుకుంటారు మీరండి? మరి ఏ కాపీ ఇమ్మంటాడు? కరెక్ట్గా కనిపించాడండి, వాడు ఊరుకుంటాడు ఏ కాపీ ఇమ్మంటాడు? అది సత్యనారాయణ వ్రతం చేయమంటాడు. ఏదో అడుగుతాడు కదండి. మరి ఇలా ఎక్కువ చాలా మందిలో ఉందని మాకు దేవుడు కనిపిస్తున్నాడు ఈ మధ్యన అంటారు. కనిపించి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాను కనిపించి కనిపించి అందరూ బాగున్నారని అడుగుతున్నాడండి. పాడి పాయి ఇంకా పంటలు అవి బాగా పండుతున్నాయి, వ్యాపారాలు అవి బాగా చదువుతున్నాయి కదా అని చూసుకుంటున్నారు అడుగుతున్నాడు. అకౌంట్లు ఏమని అడుగుతున్నాడా? దేవుడు కనిపించండి, ఎవరు కనిపించాడు మీరు? దేవుడు ఇది బాగా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి కూడా ఉందండి. దేవుడు కనిపించాడు దేవుడు మీకే కాదు, పెద్ద పెద్ద చదువుకుని పిహెచ్డీలు పుచ్చుకున్న వాళ్ళకి కూడా ఇది ఉందండి. దేవుడు కనిపించి ఏం చేశాడు మీరు? పోయి కనిపించాడండి. నాకు 10 మంది డాక్టర్లు కనిపించారు, నాకు రోగం తగ్గలేదు. ఎందుకు బాబా డాక్టర్లు ఒకరు నాకు కాదు, 10 మంది డాక్టర్లు నాకు దర్శనం ఇచ్చారు, నా రోగం నాకు తగ్గలేదు. ఈ డాక్టర్లు కూడా నాకు ఎందుకండి? పోయి ఆ డాక్టర్ వల్ల నాకు రోగం తగ్గితే అనుకున్న 10 మంది డాక్టర్లు కనిపించారు, నా రోగం తగ్గలేదు. పోయి 10 మంది దేవుళ్ళు వద్దు, ఒక్క దేవుడే కనపడి ఉంటే నా అజ్ఞానం పోయింది. అది చూసుకోరండి మీరు, మీ లోపల అజ్ఞానం పోయిందో లేదు, అది వదిలేసిన నాకు దేవుడు కనిపించాడు, దేవుడు కనిపించాడు ఆడి మీరు ఆడుకుంటారా ఏంటి? ఆడికి మీకు సంబంధం ఏంటి అసలు? మీ కాలక్షేపం ఆడు కావాలా ఏంటి అసలు? మీకు అతడు పని ఏంటి? మీ కాలక్షేపం అవటలేదా? మీ ఇంట్లో బాధ లేదా? మీ కౌలు చెప్పుకోండి, మీకు ఎవరు దొరకలేదా? దేవుడు కనిపించి అడుగు కౌలు చెప్పుకొని కూర్చుంటారా ఇక్కడ హాస్పిటల్ వెళ్తే ఇంటికాడ? మీ దేవుడు కనిపించి అడుగు కౌలు చెప్పుకుంటారా? కృష్ణుడు కనిపించాడని మీకు కనిపించి ఏం చెప్పాడు? మీ దేవుడు కనిపించాడా? కొన్ని నిజమేంటి కనిపించాడు, అది నిజమైన దేవుడే. ఆ వసుదేవుడు కుమారుడు వాసుదేవుడే నిజం, అబద్ధం దేవుడు అనుకోని నిజమైన దేవుడే అది మీరు అంచెని కూర్చుంటారు. మీరు నిజమైన దేవుడు ఎంత మన అబద్ధ లాజిక్ ప్రకారం మాట్లాడు, నిజమైన దేవుడే సరిగ్గా భారత యుద్ధంలో అర్జునుడికి రథసారథ్యం చేసిన దేవుడే. వసుదేవుని కుమారుడు వాసుదేవుడే కనిపించాడండి. కనిపించింది మీ ఇంటికాడ కనిపించే మీకు పనులు చేసుకునేవాడు అంచె ఆడి మీరు కలిసి అంచెపు కూర్చుంటారు మీ ఇంటికాడ. పోనీ కనిపించాడు ఆ దేవుడు అనుకుందామండి. ఈ ఎంతసేపు కూర్చుంటారు మీ ఇంటికి? ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? పోనీ నిజమైన దేవుడే, అబద్ధమైన దేవుడు అనుకోవద్దు. పోనీ రాముడే కనిపించాడు, లేదా శివుడే కనిపించాడు, యేసు క్రీస్తే కనిపించాడు, ఆ దేవుడు మీరు కలిసి ఎంతసేపు కూర్చుంటారు? ఆడికి మీకు ఏమైనా అకౌంట్లు ఉన్నాయి? ఇప్పుడు వ్యాపారాలు ఏమైనా అకౌంట్లు చూసుకోవడానికి? అది కానీ దేవుడు కలిపి మీకు అజ్ఞానం లోపల అజ్ఞానం పోయిందా లేదా? అజ్ఞానం పోకపోతే దేవుడు కనిపించడం మీకు ఫలితం ఏమిటి? ఎంతమంది డాక్టర్లు వైద్యం చేస్తే సొప్ప మీకు రోగం తగ్గినప్పుడు మీ బాధ నీకే ఉంటుంది, మీ సమస్యలు మీకు ఉన్నాయి, మీ స్ట్రగుల్స్ ఏంటంటే మీకున్న మీ స్ట్రగుల్స్ నుంచి మీరు ఎందుకు మీ స్ట్రగుల్స్ నుంచి పెట్టేసినా దేవుడు కనిపించాలంటారు? మీకు దేవుడు కనిపించే మాట మీ స్ట్రగుల్స్ మీరు ఉండాలి, మీరు ఎలా బాధకు దూరం ఇవ్వగలరు? ఎలా మీరు ఫ్రీడమ్ ఎలా వస్తుంది మీకు అసలు? ఎందుకు నా బాధను మీరు అర్థం చేసుకోరు? ఎందుకలా మీ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు, మీ టైంని వేస్ట్ చేస్తున్నారు ఇలాగా? రాయలూరు డాక్టర్లు వచ్చి నాకు వైద్యం చేశారండి, ఏమి తగ్గలేదు. ఏం నేను సుఖపడతానా? నా రోగం తగ్గినప్పుడు రాయలూరు డాక్టర్లు అయితే, మెడ్రాస్ డాక్టర్లు అయితే నాకు రోగం తగ్గినప్పుడు నేను నా రోగం నుంచి చెప్పి నా బాధ నాకు ఎలాగ ఉంటుంది? అదే నాలుగు నాకు అజ్ఞానం నుంచి చెప్పి నాకు దుఃఖం అలాగే వస్తున్నాను. రాముడు కనిపిస్తే కృష్ణుడు కనిపిస్తున్నారు, నా అజ్ఞానం నాకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకు మీరు మూల సమస్య మీరు ఆలోచించరు? ఈ ఫండమెంటల్ కోసం ఎందుకు మీరు ఆలోచించరు? తనను తాను తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడు మహర్షి రాజ్యాన్ని విడిచిపెట్టాడే, ఏంటి మీరు చేశారు? మనం చేసింది ఏమిటండి? తన తాను తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడు మహారాజ్యాన్ని విడిచిపెట్టాడు. మనల్ని మనం తెలుసుకోవడానికి వంకాయ కొర విడిచిపెట్టలేము, రాజ్యానికి అది వంకాయ కొర విడిచిపెట్టలేము మనల్ని మనం తెలుసుకోవడం కోసం. ఒక సమస్య మీరు ఎందుకు ఆలోచించి మీకు దుఃఖం వస్తుంది? ఇప్పుడు మీకు అందరికీ దుఃఖం వస్తుంది, ప్రతి మనిషికి దుఃఖం వస్తుంది, అందులోంచి విమోచనం కావాలి. మీకు కనిపించిన దేవుడు నిజమైతే మీ దుఃఖాన్ని ఎందుకు తీయడం లేదు? నేను చెప్పాలని మీరు నమ్మొద్దు. మీ కనిపించిన దేవుడే కనుక నిజమైతే మీ దుఃఖాన్ని ఎందుకు తీయటం లేదు వాడు? కొన్ని రోజు నాకు 2 ఇడ్లీ పొద్దున్న 2 ఇడ్లీ శాంక్షన్ చేయమని అడుగుతారనుకోండి, శాంక్షన్ చేసి వెళ్ళిపోతారు, పొద్దున్న 2 ఇడ్లీ తింటా కూర్చుంటారు, దుఃఖం పోతుందా? దుఃఖం పోతుందా? అది కానీ మోక్షం అంటే ఏంటి? మీరు ఇప్పుడే దుఃఖంలోంచి విడుదల పొందటమే మోక్షం. మీరు ఇప్పుడే పొందవచ్చు అది. మీరు దేవుడు కనిపించడం మీకు మోక్షం కాదు. ఇది దేవుడు కనిపించడం మోక్షం కాదు. మీరు అనుభవిస్తున్న దుఃఖంలోంచి మీరు విముక్తి పొందటమే మోక్షం. మీరు ఏమనుకుంటున్నారు, దేవుడు కనిపిస్తే మోక్షం ఉన్నారు, అది మోక్షం కాదు. మీరు అనుభవించే దుఃఖంలోంచి మీరు విడుదల పొందటమే, మీరు అనుభవించే బాధలోంచి మీరు విడుదల పొందటమే మోక్షం. అదే మీ నిజమైన ఇల్లు. మోక్షమే ఇల్లు, ఆత్మ ఇల్లు, అదే నిజమైన ఇల్లు. ఎవడైతే ఆత్మ కోసం జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలుస్తుంది. ఎవడైతే తన కోసం తానో జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలియదు. ఆత్మ కోసం ఎవడైతే జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలియబడుతుంది. ఎవడైతే తన కోసం తానో జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలియబడుతుంది. మేము ఈ ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని దోచుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని అదే, సన్యాసులు చేసే పని అది. జనరల్గా ప్రజల్లో ఉన్న వాళ్ళు పెట్టుబడి గవర్నమెంట్కి, ఇప్పుడు పెద్ద సన్యాసులు కూడా పెట్టుబడి అక్కర్లేదు. వాళ్ళు పెట్టుబడి మీ అజ్ఞానమే పెట్టుబడి. గవర్నమెంట్కి పెట్టుబడి అక్కర్లేదు, సన్యాసులకి పెట్టుబడి. మీ అజ్ఞానాన్ని పెట్టుబడికి తీసుకుని దోచుకుంటున్నారు. ఏమంటే అజ్ఞానం వయసు ఎంత ఉందో కానీ మన తాతను లొంగదీసింది, మన తండ్రులు లొంగదీసింది, మనం లొంగదీస్తుంది, మన కొడుకును లొంగదీస్తాం, మన మనం లొంగదీస్తాం. మరి అందరూ మనం శ్మశానంలోకి వెళ్ళిపోతున్నాం కానీ శ్మశానానికి వెళ్తలేదు. అది మన తాతలు శ్మశానానికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మన తాతలతో అది కూడా సర్దుకుంటే బాగుండండి. మన తాతలు శ్మశానానికి వెళ్ళిపోయారు, అజ్ఞానం పోలేదు. మన తండ్రులు అందరూ శ్మశానానికి వెళ్ళిపోయారు, అజ్ఞానం వెళ్తలేదు శ్మశానానికి. మనల్ని పట్టుకుందండి ఇప్పుడు. పోయి మనం శ్మశానానికి వెళ్ళిపోతాం కొంతకాలానికి. పోయి ఏదైతే మన కూడా వస్తే బాగుండి, మళ్ళీ మన పిల్లల్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలతో పోతే వేస్తే మనం మనం పట్టుకుంటున్నాం. మరి దానికి ఎంత వయసు ఉందో మనకు తెలియట్లేదు. అజ్ఞానానికి వయసు ఎంత ఉందో తెలియదు కానండి. ఇంకేదో పట్టుకుని విడిచిపెట్టుకోలేదండి ఎవరిని. ఇప్పుడు మనతో పాటు వదిలేస్తే బాగుండండి. కొంతమంది అంటారు చూడండి బాబు, ఈ దరిద్రం మాతో వదిలిపోతే బాగుండు, మా పిల్లలైనా సుఖపడితే బాగుండు అంటారు. పాపం చాలామంది చాలామంది కష్టాలు పడి వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మేము ఏదో కష్టాలు పడ్డామండి, ఈ దరిద్రం మా మాతో పాటు వదిలిపోతే మా పిల్లలైనా సుఖంగా ఉంటారని అలా కొంతమంది మాట వరుసుకుంటారు. అలా ఈ అజ్ఞానం వదిలిపోతే బాగుండని ఎవడైనా అనుకుంటున్నారు. పోయి మనం వల్లకాయల్లో వెళ్ళిపోయినప్పుడు మన పిల్లలైన అజ్ఞానం అనుకుని వదిలేస్తే బాగుండి వదులుతుందండి. మన మనం వదులుతుంది, మన మునుమనంలో వదులుతుంది, తర్వాత వదులుతుందండి. కూర్చున్న వాళ్ళు ఎవరైనా అజ్ఞానానికి వయసు ఎంత ఉందో చెప్పగలరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అజ్ఞానానికి వయసు ఎంత ఉందో చెప్పగలరా? 400 సంవత్సరాలు ఉందో, 1000 సంవత్సరాలు ఉందో. ఇప్పుడు మనతో ఆఖరి అవుతుంది అజ్ఞానం. కొన్ని మనతో ఆఖరి మన తర్వాత మన మనవలనే మన మునుమనం వదిలేస్తున్నది. మీరు కనిపించిన దేవుడే కనుక నిజమైతే అజ్ఞానం ఎందుకు పోలేదు మీరు? నా ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మీకు కనిపించే దేవుడు మాకెవడైనా దేవుడు కనిపించారు మీరు అంటే, అంటే మీకు కనిపించే కానీ దేవుడే కనుక నిజమైతే మీ లోపల ఉన్న అజ్ఞానం ఎందుకు పోలేదు? మనకి అడ్డుగా ఉన్నాయి. మన ఆత్మను తెలుసుకోవడానికి ఏది అడ్డొస్తుందో మనం ఏ మనిషికి ఆ మనిషి పరిశీలన చేసుకోవాలండి. ఏ మనిషికి ఆ మనిషి నేను ఆత్మను తెలుసుకోవడానికి ఏది అడ్డుగా ఉంది? అది అది ఏది అది పరిశీలించడం, ఏదైతే తనకు అడ్డొస్తుందో దాన్ని తెలిపించుకోవటం, అదే విచారణ. అది వస్తువు అక్కడే ప్రకాశిస్తాం. ఒకసారి సిక్కులు, ఇప్పుడు ఈ సిక్కులు పంజాబ్లోని సిక్కులు మత గురువు ఒకతను శీతాకాలం బయట కూర్చున్నాడు. శీతాకాలం సిక్కులు మత గురువు శీతాకాలం చలేస్తాను బయట కూర్చున్నాడు. ఒక మహాభాగ్యవంతుడు వచ్చి నమస్కారం పెట్టి, ఇతను సూర్యుడికి ఎదురుకుండా కూర్చున్నాడు ఈ గురువు. ఒక మహాభాగ్యవంతుడు వచ్చి ఒక నమస్కారం పెట్టి, ప్రభు మీ దర్శనం కోసం వచ్చాం, ఇప్పుడు మీకు ఏం కావాలంటే అది ఇస్తా అన్నాడు. నేను చలేస్తానని ఇక్కడ కూర్చున్నాను, నాకు సూర్యుడికి అడ్డుగా నువ్వు నిలబడ్డావు, నువ్వు నాకేం వద్దు కంటే నేను పక్క తప్పుకున్నాడు. నేను చలేస్తానని బయట కూర్చున్నాను, ఆ సూర్యుడికి వెళ్ళాలి నా శీతాకాలం. అది వీడు వచ్చి అంటాడు మీకేం కావాలంటాడు, నాకేం వద్దు అయ్యా నాకు చలేస్తాను, నేను బయట నువ్వు బయట కూర్చున్నాను, సూర్యుడి కిరణాలు నా మీద పడతాను. నువ్వు నాకేం వద్దు, సూర్యుడి కిరణాలు నా మీద పడకుండా నువ్వు అడ్డు తప్పుకున్నాను, అది నువ్వు చేసేది అన్నాడు. అంత ధైర్యం ఎవరికంటూ వాడు ఆత్మ దర్శనం కలుగుతుంది. ఇది వచ్చిందండి. దేవుడు ఎవరికి అక్కర్లేదండి. ఇదంత షాప్ కీపింగ్ అండి. దేవుడు ఎవరికి కావాల్సింది లోకం అండి. నేను చెబుతున్నాను నిజమే. మనకక్క దేవుడు ఎవరికి అక్కర్లేదు, కావాల్సింది లోకం. లోకంలో ఉన్నది శోకం కాబట్టి లోకం వెనకాల శోకం వస్తుంది. దేవుడు ఎవరికి అక్కర్లేదు, లోకమే. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకున్నప్పుడు కూడా లోకాన్ని ప్రేమిస్తున్నారని మీకు కూడా తెలియదు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కూడా, మీరు ప్రేమించేది లోకాన్నే. దేవుణ్ణి అద్దె పెట్టుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకునే శకంలో కూడా మీకు తెలియదు, కానీ మీరు లోకా ఆ శకంలో కూడా మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడి కోసం మీ దేహాన్ని త్యాగం చేయగలరా? దేవుడి కోసం మీ అహంకారం త్యాగం చేయగలరా? దేవుడి కోసం ఈ లోకాన్ని మీరు త్యాగం చేయగలరా? మీరు దేవుని నిజంగా ప్రేమిస్తున్నారా? యూఆర్ టూ మచ్ ఇట్ అవర్ బాడీ. మనందరం లోకానికి భక్తులం, దేవుడికి భక్తులం కాదు. మనందరం భక్తులే, లోకానికి భక్తులం, కానీ దేవుడికి భక్తులం కాదు. దేవుణ్ణి ఎక్కడ నిజంగా ప్రేమిస్తండి, మీకు ఏది మేలు చేస్తుందో దేవుడికి తెలుసు. దేవుని నిజంగా మీరు ప్రేమిస్తున్నట్టయితే ఏది ఏది మీకు ప్రసాదిస్తే మీకు మేలు కలుగుతుందో దేవుడికి తెలుసు. అప్పుడు మీకు ఆత్మను దర్శింపజేస్తాడు మీకు, అదే మేలు కాబట్టి ఆయనకు తెలుసు. కానీ మనం దేవుణ్ణి ప్రేమించండి, మీరు లోకాన్ని ప్రేమిస్తారు. మీరు ఏమి త్యాగం చేయొద్దండి, మీ అహంకారాన్ని ఎక్కడైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వస్తువులతో వాహనాతుడు పనిలేదు ఈశ్వరుడు. ఈశ్వరుడు దరిద్రుడేం కాదు, ఈశ్వరుడు భేదవాడు కాదు. మీ అట్టి పని కోసం, మీ బత్తాయి కోసం కోసం ఈశ్వరుడు చూడటం లేదు. ఈశ్వరుడు భేదవాడు కాదు, ధనవంతుడే. మీ పువ్వుల కోసం ఈశ్వరుడు చూడటం లేదు. పొయ్యిలో ఉన్న మంటలో నిప్పులే, పొయ్యిలో ఉన్న మంటలో కట్టెలు ఎలా పెడతాం? అలాగే ఈశ్వరాధ్యంలో ఎవరైనా మీ అహంకారం ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈశ్వరుని అగ్నిలో మీ అహంకారాన్ని అందులో వేయటానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఆ మంటలో వేయటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అందుకని మీకు కేంద్రవాద వారం చెప్పాను, మీరు దేవుని నిజంగా ప్రేమించకండి. అబద్ధం తప్పించారికి మడకొద్దు. అబద్ధంగా ప్రేమించండి అందుకే చెప్పాను. మీరు నిజంగా ధ్యానం చేస్తుంటే మీరు గంటలా ధ్యానం చేసి దేవుణ్ణి నిజంగా ధ్యానం చేస్తుంటే మీకు గంటలు గుర్తు వస్తుంటే మీరు గంటలను ధ్యానం చేస్తున్నారా? దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారు. అయిన తర్వాత నీళ్ళు నోట్లో పోసుకుంటే రుచిగా ఉంది. ముందు పాలు కొంచెం తాగారనుకోండి, వెంటనే మన నీళ్ళు తాగితే అంత రుచిగా ఉంది. మీరు రామాయణం చదివారు, భాగవతం చదివారు, భారతం చదివారు, అవి పాలు తెలుసు. నేను చెప్పిన మాటలు నీటి తెలుసు, మీకు రుచించకపోవచ్చు. ఇప్పుడు ఆత్మ ఇక్కడ లేదు, మనం భవిష్యత్తులో సాధించాలనుకోవడం తలంపే, మీ తలంపే. వాయిదాలు చేస్తుంది, మళ్ళీ అజ్ఞాన తలం పురపంలో వచ్చేస్తాను. ఆత్మ ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు అని మిమ్మల్ని స్పృహలను తీసేసి భవిష్యత్తులో సాధించాలి, వచ్చే జన్మలో సాధించాలి. ఈ జన్మలో లేని ఆత్మ వచ్చే జన్మలో ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అజ్ఞానం ఏంటి? మీలో ఉన్న అజ్ఞానం అప్పుడు వాయిదాలు ఏం చేస్తే తలం రూపంలో భవిష్యత్తు కూడా తలంపే. తలంపు లేకపోతే భవిష్యత్తు లేదు. అంటే లోపల ఉన్న అజ్ఞానం తలంపు రూపంలోకి వచ్చి తలంపు రూపంలో భవిష్యత్తు అనేది ఏంటేస్తాను. ఇదే లోపల ఉన్న అవిద్య. సెకండ్కి ముడేసేస్తాను. ప్రతి సెకండ్కి ముడేసి ఉంచుతాను. హలో అవిద్య, నేను ఏ విద్యావంతుని అయితే, ఏ విద్య చదువుకుంటే ఏం చెప్పుకున్నా, నాలో ఉన్న అవిద్య బయటకు పోనప్పుడు నేను విద్యావంతుని, నా లోపల ఉన్న అవిద్య బయటకు పోవటం లేదు. ఏ విద్య ఒకటండి. మంటలో ఎన్ని కట్టెలు పెట్టినా కాలిపోతాయి. మంట కాల్సనని చెప్పడం, కానీ మంట ఎప్పుడు కాల్సిన, నేను కట్టెలు నన్ను కాల్సనని చెబుతున్నాను. కానీ మీరు మంటలో కట్టేశారనుకో, నేను కాల్సనని చెబుతున్నా, కాల్సనని చెప్పదండి. అదేవిధంగా మీరు ప్రాపంచ విద్యలు ఎన్ని సరే అవిద్యలు ఎలా, ప్రాపంచ విద్యలు ఎన్నున్నా సరే అంటే మళ్ళీ పొయ్యిలేసిన పొల లాంటివి. విద్యలైనా సరే పొయ్యిలేసిన పొలలు ఎలా కాలిపోతాయండి చివరికి ప్రాపంచ విద్యలు అని అంతే. ఏది విద్య అంటే నా లోపల ఉన్న అవిద్యను పోగొట్టేది విద్య. మరి లోకానికి సంబంధించిన విద్యలు అంటే ఏమిటండి? అన్ని పొయ్యిలో పెట్టిన పొలలంటే. సోదర మహాశైలరా, చివరిసారిగా నేను చెబుతున్నాను, మీ కడుపు నొప్పి తగ్గితే, మీకు తలకాయ పొడి తగ్గిపోతే, నా వల్ల మీకు ఆరోగ్యం ఉంటే నేను జ్ఞానం అనుకుంటున్నారు. ఎంత దురదృష్టం! నేను నాలో ఆత్మ దర్శిస్తే నేను జ్ఞానం అవుతాను, కానీ మీ తలకాయ పొడి నేను తగ్గిస్తే, మీ కడుపు నొప్పి నేను తగ్గిస్తే, మీ కాళ్ళు అవటం తగ్గిస్తే నేను జ్ఞానం అవుతాను. ఇదే దోషంలో లోకంలో ఏంటి ఈరోజు లోకంలో జరిగేది? ఎంత ఇదే, మీ తలకాయ పొడి తగ్గిపోతే నేను, నా వల్ల మీ తలకాయ పొడి తగ్గిపోతే నేను జ్ఞానినే. ఇదే వీళ్ళందరూ జ్ఞానులే. మీరు ఆలోచించుకోరా? ఆలోచించుకోవాల్సిన పని లేదా? మరి ఆలోచించుడు పని లేకపోతే భగవంతుడు ఈశ్వరుడు మన బుద్ధిని ఎందుకు ప్రసాదించాడు? మనకు ఆలోచించే పనే లేదనుకోండి. అసలు బుద్ధిని ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు? ఊరికే ఇచ్చాడా? దాన్ని తలకాయ ఇచ్చాడా మనకి? ఆలోచించుకోమనే కదా తలకాయ ఇస్తా. మరి ఆలోచించుకోనుకోండి, ఇంకెందుకు ఇచ్చినట్టు దీని ఉపయోగం ఏమిటి? ఈ తలకాయ ఉపయోగం ఏంటి? తలకాయ ఉంది కదా, అందరికీ తలకాయ ఉన్నాయి కదా, అందరూ చూసుకోండి, అందరికీ తలవు తలకాయ ఉంది కదా, ఎందుకు ఇచ్చినట్టు? ఈ తలకాయ ఎందుకు ఇచ్చినట్టండి? అది ఆలోచించడు ప్రయోజనం లేదనుకున్నారు. భగవంతుడి బుద్ధిని ఎందుకు ఇచ్చాడు మనకు ఆలోచించడు పని లేనప్పుడు? కాళ్ళు ఇచ్చాడు నడుస్తున్నాం, చేతులు ఇచ్చాడు తింటున్నాం, అని చేతులతో అనేక పనులు చేసుకుంటున్నాం, కళ్ళు ఇచ్చాడు చూస్తున్నాం, చెవులు ఇచ్చాడు వింటున్నాం, మరి తలకాయ ఎందుకు ఇచ్చాడు? ఆలోచించుకోమని కదా ఇస్తా. ఎప్పుడైనా జీవితంలో ఆలోచించారా? ఆలోచించకపోతే బుద్ధి యొక్క ప్రయోజనం ఏంటి అసలు? నువ్వేం ఆలోచించాలనుకున్నారు, బుద్ధి యొక్క ప్రయోజనం ఏంటి అసలు? అయితే ఆత్మ కోసం జీవిస్తున్నాడు, ఎవడైతే ఆత్మ కోసం తన తాను వదులుకుంటున్నాడో వాడికి ఆత్మ దర్శనం అవుతుంది, ఆత్మ జీవితం లభ్యం అవుతుంది. దేహగతమైన జీవితం ఉన్నవాడికి, మనోగతమైన జీవితం ఉన్నవాడికి, అహంకారం కేంద్రంగా పెట్టుకుని జీవించేవాడికి ఆత్మ దర్శనం అయ్యే అవకాశం లేనే లేదు. మీరందరూ పని బరువు అని అనుకుంటున్నారు. పని బరువు కాదు, ఆ పని చేసేటప్పుడు దాని ఫలితం ఏమవుతుందో ఆలోచించేటప్పుడు బరువు అవుతుంది. ఆలోచన బరువు, పని బరువు కాదు. పని చేసేటప్పుడు ఇదేమవుతుంది, ఇదేమవుతుంది, ఇదేమవుతుంది ఆలోచిస్తుంటారు కదా, అది బరువు. మీ ఊహక మీ తలంపు బరువు, పని బరువు కాదు. ఈ పని వల్ల ఫలితం, ఎటువంటి ఫలితం వస్తుందని ఆలోచిస్తారు చూశారు? ఈ పని, ఈ ఫలితం, ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది, రిజల్ట్ మీ రిజల్ట్ గురించి ఆలోచిస్తారు చూడు, ఆ ఆలోచన బరువు. కానీ పని మటుకు బరువు కాదు, పని బరువు కాదు, ఆసక్తి బరువు. కొబ్బరి చెట్టు వేయడం బరువు ఏం కాదు, ఇది ఎప్పుడు కాస్తుంది, ఎప్పుడు కాస్తుంది ఆలోచిస్తే బరువు. అది కాసిన రోజు కాస్తుంది, మీరు ఆలోచించిన మాత్రం రెండు రోజులు ముందు కాసేది. మీరు చేయవలసిన డ్యూటీ చేయటం అంటే పని ఎప్పుడు బరువు కాదు. అసలు మనం ఆసక్తి పెట్టుకుంటే అది దుఃఖాన్ని తీసుకొస్తుంది, బరువు పెరుగు, దాంట్లో అనారోగ్యం వస్తుంది. ఆసక్తి లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడో వాడికి దుఃఖం దూరం అవుతుంది. ఆసక్తి లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడో వాడు అనారోగ్యానికి కూడా దూరం అవుతాడు. ఆసక్తి లేకుండా జీవించేవాడే నిజమైన సుఖి. ఆసక్తి లేకుండా పని చేస్తే పాపానికి కూడా దూరం అవుతాడు. శాంతి శాంతి శాంతి.